ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वेपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यम् प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुघाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं मुहुरुहो रसिका भुवि भावुकाः సద్గురువుల కటాక్షంతో ఈ పవిత్ర ప్రదేశంలో మనం ఏర్పాటు చేసుకున్న మండల దీక్షాపూర్వక భాగవత ప్రవచన కార్యక్రమంలో ఈ మందవాసర సాయం సంధ్యా ప్రవచనంలో భాగంగా కృష్ణుడిని జగద్గురువుని ముందుగా మనం ధ్యానం చేసుకుందాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్త పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఆ మధురమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్తోత్రం ఈ అష్టకంతో మళ్ళీ మనం ఈ రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. పరీక్షిత్ అనే ఒక మహానుభావుడు ధర్మరాజు గారి ద్వారా హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుడు అయి కొంతకాలం ధర్మంగా పరిపాలిస్తూ ఉండగా ఆయన కాలంలో ఒకనాడు ఆయనకి ఒక వార్త తెలిసింది. ఒక పరమ దుర్మార్గుడు రాజవేషం ధరించినవాడు, తలంతా బోడిగుండు చేయించుకుని గడ్డం పెంచుకున్నవాడు, కిరీటం ధరించినవాడు, రాజదండం ధరించినవాడు, క్రూరుడు, నీచుడు ఒక పురుషుడు ఈ కురుజాంగల దేశంలోకి అడుగుపెట్టాడు అని ఆయనకి తెలిసింది. భారతదేశంలోకి మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి వాడు విదేశీయుల్లో ఈ కలిపురుషుడు అన్నమాట. వీడు అడుగుపెట్టడం కూడా ఎడారి భూములు గుండా వచ్చాట. అంటే దీన్ని బట్టి మీకు ఈ పాటికి అర్థమైంది ఆ మహానుభావుడు ఎవడో. ఈ కలిపురుషుడు రావడంతో అప్పటి వరకు నాలుగు పాదాల నడుస్తున్న ధర్మం కుంటుపడింది. చిత్రం చెప్పమంటారా, జీవితంలో ఎప్పుడూ కోపం ఎరగని వాళ్లకు కూడా కోపం రావడం మొదలైందిట. సాధారణంగా సాధువులకి కోపం రాదు, ప్రాణము తీసే దుర్మార్గపు ప్రయత్నం చేసిన వాడిని కూడా ప్రేమించేవాడిని సాధు పురుషుడు అంటారు. సాధువులు ఎలా ఉంటారు అంటే గంధపు చెట్టు లాంటి వాళ్ళు. సురభయతి ముఖం కుఠారస్య, ఒక గంధం చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలతో నరకండి. గొడ్డలి గంధం చెట్టును నరుకుతోంది, అంటే చంపేస్తోంది. కానీ గంధం చెట్టు ఏం చేస్తోంది, ఓసి దౌర్భాగ్యపు గొడ్డలి నువ్వు నన్ను చంపుతున్నావు అని తిట్టకుండా దాని మూతికి ఆ నరుకుతున్న పదును అంచుకి కూడా సువాసనిస్తుంది. అసలు ఎంత పవిత్రమైన భావన అండి అసలు అది. సాధువులంతే, చంపేస్తూ ఉంటే కూడా చంపే పర్వాలేదు కానీ నువ్వు మాత్రం సుఖంగా ఉండంటారట. అందుకే లోకాహ సమస్తాహ సుఖినోభవంతు అని మనకి వేదం ఒక వాక్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ప్రారంభంలో రోజు ఇంకెక్కడా జరగనటువంటి ఒక గొప్ప లక్షణం ఈ శృంగేరి పీఠాల యొక్క నిర్వహణలో ఉంటుంది. శృంగేరి పీఠాలు అన్నీ నిర్వహించడం ఒకెత్తు, గుంటూరు పీఠం నిర్వహించడం ఒకెత్తు, ఇలా అన్నానని ఏమనుకోకద్దు. పోలిసెట్టి హరిప్రసాద్ గారికి మాత్రం మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. అంటే ఒక నియమం, ఒక శాస్త్ర ప్రమాణం. అందుకే శాస్త్ర ప్రమాణం అనే మాట పదే పదే వాడతారు. ఆ గురుస్థుతి లేకుండా ఏ కార్యక్రమం మొదలెట్టడంలా, చాలా చోట్ల పీఠాల్లో రావడం మొదలెట్టేయడమే. అలా కాకుండా నియమబద్ధంగా ముందు పరంపరాగతమైన గురుస్థుతి, గురుపాదుకలకి పూజ, జగద్గురు పూజ. ఇదివరకు మనం హనుమంతుడి యొక్క చరిత్ర చెప్పుకున్నప్పుడు హనుమంతుడి పూజ, ఈ విధానం జరగాలి. ఈ విధానానికి శాస్త్ర ప్రమాణం అని పేరు. ఈ శాస్త్ర ప్రమాణం ప్రకారం జరిగితే ఆ కార్యక్రమంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. శాస్త్ర ప్రమాణం విడిచిపెడితే ఆ కార్యక్రమం వల్ల ఈ లోకంలో సుఖముండదు, శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా ఉండదు. అందుకని జ్ఞానులు ఏమన్నారు, శాస్త్ర ప్రమాణం ప్రకారం నడుచుకోండి అన్నారు. ఆ శాస్త్రంలో ఒకటైన ఉపనిషత్తుల్లో రోజు ఏమని చెబుతున్నారు, నకర్మణాన ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు. నాయనా, నీకు ఎంతమంది పిల్లలున్నా దానివల్ల నువ్వు మోక్షం పొందవు. అమృతత్వం అంటే పునర్జన్మ లేనటువంటి దివ్య స్థానం. ఆ స్థానం పొందాలంటే నీకు నీ పిల్లల వల్ల ఏమీ ఉపయోగం లేదు. సాధారణంగా లోకంలో సామెత ఉంది కదా, కొడుకులుంటే నరకం తప్పిపోతుంది. పున్నాము అని ఒక నరకం ఉన్నదిలేండి, అందునుంచి రక్షించేవాడికి కొడుకుని పేరు పుం నామ్మునో నరకాత్ త్రాయతే ఇతి పుత్రహ. పుత్రుడు అనే శబ్దానికి పుత్తనే ఒకనొక నరకము నుంచి రక్షించువాడు. ఈ నరకం నుంచి బయటపడాలంటే తప్పక ఏం కావాలి? ప్రజ. ప్రజ అంటే సంతానం, పిల్లలు ఉండాలి. కానీ పిల్లలున్నంత మాత్రం చేత నువ్వు అమృతత్వం పొందలేవు. అమృతత్వం అంటే చావు లేని స్థితి. చావు ఎప్పుడు వస్తుంది? భూమి మీద పుట్టినంతకాలం చావు తప్పదు. ఈ భూమి మీద మానవ జన్మో ఇంకో జన్మో ఏదో ఒక జన్మ ఎత్తినంతకాలం, పునర్జన్మ ఉన్నంతకాలం మానవునికి కైవల్యం ఉండదు. కాబట్టి జన్మ రాహిత్యం కావాలి అంటే మోక్షం కావాలి. కావాలంటే నకర్మణ, నీవు చేసే ఏ పని వల్ల నీకు మోక్షం రాదు. ఎన్ని పనులు చేస్తున్నామో ఆ పనుల గురించి కూడా భాగవతంలో తెగ చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అకర్మణోపి బోద్ధవ్యం. నాయనా, అకర్మ అంటే ఏమిటో తెలుసుకో, కర్మ చెయ్యకుండా ఉండడం తెలుసుకో. కర్మణశ్చ బోద్ధవ్యంచ వికర్మణ అంటే చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసుకో. అసలు పనులు చెయ్యడం అంటే ఏమిటో తెలుసుకో, పనులు చెయ్యకపోవడం తెలుసుకో, చెడ్డ పనులు తెలుసుకో. అనగా ప్రతి వ్యక్తి భూమి మీద పుట్టాక ఏదో ఒక పని చేయకుండా బతకలేడు. ఈ పనులు చేసే లక్షణానికి కర్మ సిద్ధాంతం అని పేరు. కర్మతత్వం తెలుసుకో, కర్మ చెయ్యకుండా నిష్కామంగా సన్యాస జీవితం గడిపే తత్వం తెలుసుకో, చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసుకో. ఈ మూడు తెలుసుకున్నప్పటికీ నువ్వు మోక్షం పొందలేవు, ఎందుకంటే అందులో కర్మ ఉంది గనక. కానీ కర్మ చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి కేవల కర్మల వల్ల నీవు ఎన్ని సత్కర్మలు చేసినా మోక్షం రాదు, దుష్కర్మలు చేస్తే అసలే మోక్షం రాదు. కాబట్టి నా కర్మణ, కర్మతో నీవు అమృతత్వం పొందవు. నా ప్రజయ, నీ సంతానం వల్ల, నీవు పొందిన పిల్లల వల్ల నీకు ఏదో మోక్షం వస్తుందంటే భ్రమ. అసలు ఈ పిల్లలు బతికొండగానే తల్లిదండ్రులు మొహం మీద మొద్దులు పెడుతూ ఉంటే చచ్చాక తద్దినాలు పెడతారా వీళ్ళు? కాబట్టి ఈ నమ్మకం అసలు వద్దు కలియుగంలో. ఎందుకు అకారణంగా తల్లిని తండ్రిని ద్వేషించే దుర్మార్గులు కలియుగంలో పెరుగుతారు. ఇది కలియొక్క లక్షణం. అందువల్ల ఇటు కర్మ కాని ఇటు ప్రజలు కాని నిన్నుద్ధరించరు. పోనీ డబ్బుంది కదా మోక్షం పొందుదామంటే డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇలాంటి సత్కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది, మనం సుఖపడడానికి ఉపయోగపడుతుంది తప్ప మోక్షం ఇవ్వడానికి మళ్ళీ ధనం ఉపయోగపడదు. అందుకే నా ధనేనా. మరి దేనివల్ల? త్యాగే నైకే. దానికి పక్కన యాక్చువల్గా ఈ ఉపనిషత్తులకు ఉన్న వ్యాకరణానికి లౌకిక వ్యాకరణానికి తేడా ఉంటుంది. అక్కడ సప్తమి వాడతారు, మనం దాన్ని తృతీయగా మార్చుకోవాలి. త్యాగే నైకేన, ఆ నా అనేది లోపిస్తుంది అన్నమాట. ఏది? వేద సంస్కృతంలో. నీవు త్యాగం ఒక్కటి చెయ్యడం నేర్చుకుంటే మోక్షం పొందుతావు. ఇంక దేనివల్ల మోక్షం పొందవు? మోక్షం పొందాలంటే ఏం కావాలి? త్యాగం. త్యాగం అంటే ఇతరులకు ఇవ్వడం. ఏమివ్వడం? చంపేవాడికి కూడా ఆశీర్వాదం ఇవ్వడం. అందుకని చేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. నువ్వు గొడ్డలి పుచ్చుకుని నరికినప్పటికీ గంధం చెట్టు నిన్ను శపించక ఆ గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? సాధ్యమైనంత వరకు ద్వేషించక ప్రేమించాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. పుచ్చుకోవడం కాదు, ఎవడన్నా ఇస్తే చేత్తో అది కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకోవడం కాకుండా తాను ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకే చాలా కాలం క్రితం నన్ను ఒకప్పుడు అవధానంలో, నాయనా నిలువు బొట్టు పెడితే మోక్షమా అడ్డం బొట్టు పెడితే మోక్షమా అని అడిగాడు. అప్పుడు నేను ఏ బొట్టు పెట్టిన ఉపయోగం లేదు, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగది అవ్వనికే నిన్నాను. ఎప్పుడిది? 1992లో, అంటే నేటి 24 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం. అయితే ఈ పద్యాలకు ఏంటంటే చూపిస్తే కానీ అర్థం కాదు, ఎదురుగుండా కూర్చుంటే అర్థం అవుతుంది. కానీ ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగుది ఎవ్వనికేనని అంటే ఏమర్థం అవుతుంది? చూపించాలి. ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగుది ఎవ్వనికేనని అని. కాబట్టి త్యాగం చాలా గొప్పది. అటువంటి త్యాగ ధనము కలిగినటువంటి మహానుభావులతో కూడినటువంటి భారతదేశంలో త్యాగాన్ని నాశనం చేసేవాడు పరమక్రూరుడు హింసాపురుడు కలిపురుషుడు అడుగు పెట్టిన వార్త విన్నాడు పరీక్షిత్తు. అమ్మో, నారాజ్యంలోకి కలి అడుగు పెట్టాడా, ఇది కొంచెం ప్రమాదమే అని ముందు అనుకున్నాడు. కానీ మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఎందుకని? అసలు యుద్ధం లేక బాధపడుతున్నాను, పరాక్రమవంతుడైన క్షత్రియుడు శత్రు సంహారం చేయడానికి తగినటువంటి శత్రువు దొరికితే, ఆ శత్రువు తనతో సాటి వచ్చేవాడైతే వాణ్ణి చంపి కీర్తి పొందాలి. దుర్మార్గులు చెలరేగినప్పుడు ఆ దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసి కీర్తి పొందడం మా కౌరవుల యొక్క ఆచారం, మా కురువంశం యొక్క లక్షణం. వాడెవడో వాడి బలమేమిటో తెలుసుకుని వాడిని శిక్షిస్తాను అని చతురంగ బలాలతో కలిసి రథమెక్కి గొప్ప ధనుస్సు పుచ్చుకుని బయలుదేరాడు. దారిలో రకరకాలు, అంగదేశం, వంగదేశం, కళింగ దేశం, ఉత్కళ దేశం, కాశ్మీర దేశం, కురుజాంగల దేశం, ఇవన్నీ జయించుకుంటూ పోయాడు. ఎక్కడన్నా దుర్మార్గులు కనపడితే చీల్చి చెండాడాడు. కలిపురుషుడు కనపడలేదు కానీ అందరూ అతనికి లొంగిపోయారు. మహాపురుషుడు అయ్యా, నీతో యుద్ధమేమిటని ఎక్కువ మంది సంధికే ప్రయత్నం చేశారు. ఆ సంధి చేసుకున్న వాళ్ళంతా చెప్పారట ఆయనకి, నాయనా పరీక్షిత్తు, నీకంటే పెద్దవాళ్ళం మేము, మీ వంశం గురించి తెలుసు, మహానుభావుడు ధర్మరాజు ఆయన నేతృత్వంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎలా చెబితే అలా నడుచుకున్నారు, అందుకే పరమపుణ్యాత్ముడు, సకల లోకాలకి మూలకారకుడు, జగద్రక్షకుడు శ్రీహరి సేవకుడై, స్నేహితుడై, బంధువై, హితుడై, దోతయై, దాసుడై వాళ్ళకి సేవ చేశాడు. శ్రీకృష్ణుడు వాళ్ళకి చేసిన సేవ అంతా ఇంత కాదు అని కృష్ణుడికి పాండవులకి ఉండే అనుబంధం అంతా కళ్ళారా చూసిన పెద్దలుంటారుగా వాళ్ళు చెప్పారు. అది విన్నప్పుడల్లా కన్నీళ్లు కరిచేసేవాట పరీక్షిత్తు. మా తాతలు ఎంత అదృష్టవంతులు, అర్జునుడు మా తాత, అభిమన్యుడు మా తండ్రి, కానీ అభిమన్యుడి కంటే ఎక్కువగా అర్జునుడిని ఎక్కువ ప్రేమించాడు. మేనల్లుడిని ప్రేమించినా మేనల్లుడు ఎక్కువ కాలం బతకలేదుగా మరి. అందువల్ల మా తాత అర్జునుడు ఎంత ధర్మాత్ముడు, ఆ ఇద్దరూ కలిసి రాసుకు పూసుకు తిరిగారా, ఆ భాగ్యం నాకు ఎక్కువ దక్కలేదు. కానీ నేను అదృష్టవంతుణ్ణి, కడుపులో ఉండగా నన్ను రక్షించాడు, పుట్టాక మళ్లీ రక్షించాడు. రక్షించిన పరమాత్మని ఎక్కువ కాలం పూజించే భాగ్యం నాకు కలగలేదు అని మధ్య మధ్యలో బాధపడేవాడు, కానీ సంతోషించేవాడు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయనకి కృష్ణుడికి పాండవులకి మధ్యలో ఉన్న అనుబంధమే వినబడేది. దాంతో మళ్ళీ ఉత్సాహాన్ని పొంది ముందుకెళ్ళాడు. ఇంకా సరస్వతీ నదీ తీరానికి బయలుదేరాడు ఆయన. తూర్పు దిక్కుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేటటువంటి నది సరస్వతి. అందుకే ప్రాచీవాహిని అన్నారు. ప్రాచీ అంటే తూర్పు. తూర్పు దిక్కుకి ప్రవహించే సరస్వతీ నదికి బయలుదేరాడు ఒకరోజు ఈయన. ఆలోపు ఆ సరస్వతీ నదీ తీరంలో ఒక అద్భుతమైనటువంటి సంభాషణ జరిగింది. ఒక ఆబోతు ఉన్నది అక్కడ సరస్వతీ నదీ తీరంలో. ఆబోతు బాగా ఎండిపోయింది. మన గుంటూరు గో సంరక్షణ సమితి కాదు కదా, శృంగేరిపేటలో అయితే వద్దన్న భోజనం పెట్టడం వల్ల బాబో ఏది పెడితే అది పెట్టద్దన్నా సరే బలాత్కారంగా పాపం పెట్టేస్తున్నారు వాటికి. దాంతో కొంచెం బలంగా ఉంటాయి ఫ్యాన్లు వాటికి. నేను వచ్చేటప్పుడు చూసేవాడనమాట, ఎంత హాయిగా ఉంది. గో సంరక్షణ అంటే ఇలా ఉండాలి. శ్రీకృష్ణుడు ఇక్కడ అందుకే కొలువై ఆనందించి భాగవతం సంపూర్ణంగా చెప్పించుకుంటున్నాడు. మీకు రహస్యం చెప్పనా, సంపూర్ణ భాగవతం ఎప్పుడు దొరుకుతుంది? గో సంరక్షణ జరిగితేనే సంపూర్ణ భాగవతం దొరుకుతుంది. మిగతా అన్ని దొరుకుతాయట. రామాయణం జరగచ్చట, హనుమ చరిత్ర జరగచ్చట, కానీ భాగవతాన్ని జరగాలంటే మాత్రం, 40 రోజులు జరిపించాలంటే మాత్రం గోసేవ ఉండాలి అని గర్గాచార్యుడు చెప్పాడు. నేను చెప్పలేదు ఈ మాట, గర్గాచార్యులు వారు చెప్పారు. శ్రీకృష్ణ చరిత్ర మొదలు పెట్టి ఆగకుండా చివరిదాకా సాగాలంటే అక్కడ జరగవలసిన భాగం ఏమిటి, అక్కడ జరగవలసిన పూజ ఏమిటి? గోసేవ. గోసేవ కూడా ఏదో ఆషామాషీగా కాదు. నేను చెప్పడం మీరు వినడం కాదు కదా, మీరందరూ గోసేవను చూస్తున్నారా? మీరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో అలా జరిగేలా చూడాలి. ముందు ఒక పర్ణశాల, ఆ పర్ణశాలలో కూడా చక్కగా ముందు రాగానే అడుగు పెట్టగానే గోపాలుడు, కృష్ణుడు. ఆ కృష్ణుడికి చుట్టూత పరివేష్టింపబడి ఆయన పరివారంలాగా, కృష్ణుడు తామర పువ్వులో దుద్దులా ఉంటే దుద్దు చుట్టూత తామర పువ్వు రేకుల్లాగా గోవులు, ఆ గోవుల్లో కొన్ని నాలా తెల్లగా ఉంటే కొన్ని మీలా నల్లగా ఉన్న గోవులు, మొత్తం మీద ఈ కర్యావులు కనపడుతున్నాయి, శ్వేత గోవులు కనపడుతున్నాయి. ఈ గోవులకి చక్కని వాతావరణం. ఆ వాతావరణంలో కూడా వేసవకాలం వస్తేనేమో మళ్ళీ కాసిన నీళ్లు చల్లడాలు చూశాను నేను కిందసారి. వేసవకాలంలో మధ్య మధ్యలో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తడిపేవారు. పైన చక్కగా ఫ్యానులు, ఆ ఫ్యానులు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా కరెంట్ అయిపోతుందని ఆపకుండా తిప్పుతూనే ఉన్నారు. గోవులకి అలా వాయువును ప్రసాదించి, ఆహారాన్ని ప్రసాదించి, భక్తితో పూజిస్తే ఆ స్థలంలో గోపాలుడు నిత్యం కొలువై ఉంటాడు. అలా కొలువైన చోట శ్రీకృష్ణ కథామృతం ప్రవాహంగా సాగుతుంది అని గర్గాచార్యులు వారు గర్గభాగవతంలో చెప్పారు. అది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, జరుగుతోంది కూడా. ఆ గో సంరక్షణకి మీరు ఇక్కడ పురాణానికి వచ్చే ముందు ఒక పావుగంట ముందు రండి. అప్పటికప్పుడు రావడం వల్ల కాదు, ఇప్పుడు ఇప్పుడంటే నిండిపోతున్నారు. ఒక పావుగంట క్రితమే వచ్చి గోవులకి ప్రదక్షిణ చేసి అప్పుడు ఇక్కడ లోపల కూర్చోండి. తక్కిన ఆలయాలన్నిటికీ మీరు ప్రదక్షిణ చేయలేకపోయినా వాళ్ళేమనరట, కానీ గోవులకి ప్రదక్షిణ చేయకపోతే మాత్రం గోపాలుడికి అంత ఆనందం కలగదు. గోపాలుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ముందు గోవులకి ప్రదక్షిణ చేసి, లేదా కనీసం వెళ్ళి తిరగలేకపోతే, ఇప్పుడు అందరికీ మోకాళ్ళు సహకరించాలనే ఉంది, పాపం వయస్సుని బట్టి, కాలాన్ని బట్టి, పూర్వకర్మని బట్టి రోగాలు వస్తాయి, అవి రావడం తప్పు కాస్తుమా? రమణ మహర్షి లాంటి మహాత్ముడికి వ్రణం వచ్చింది, రామకృష్ణ పరమహంసకి గొంతుకులో వ్రణం వచ్చింది, అందువల్ల రోగం రావడం ఏమి దోషం అనుకోకండి. దగ్గరికి వెళ్ళలేకపోతే కనీసం ఆ శాలకి నమస్కరించినా చాలన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా? గోవులు వెడుతూ ఉంటే వాటి నుంచి వచ్చే ధూళికి దండం పెట్టినా గోవులకి సేవ చేసినట్టే అన్నాడు. కాబట్టి వాటికి నమస్కరించాక అప్పుడు భాగవతం వింటే మీరు మహాయోగ జాతకులు అవుతారు. అందుకే నేను ఈ 40 రోజులు మాట వరసకు కూడా విడిచిపెట్టకుండా పొద్దుట సాయంత్రం అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొస్తున్నాను. నేను ప్రవచనానికి వచ్చే ముందు తప్పక గోవులకి యథాశక్తిగా నమస్కారం చేసి పూజించే వస్తాను. గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ, సమస్త లోకాలు, అందులో ముఖ్యమైన 14 లోకాలు ఆవు యొక్క శరీరంలో ఉన్నాయి. ఒక్క ఆవుకి నమస్కరిస్తే ఈ 14 లోకాలకి నమస్కరించినట్టే. అందువల్ల ఆవులని భక్తితో చూసే కాలం మళ్లీ వచ్చింది మనకి. కానీ ఆనాడు పరీక్షిత్తు వెళ్ళినప్పుడు ఒక ఆబోతు బక్క చిక్కిపోయింది, డొక్కలండిపోయి ఉన్నాయి, తిండి లేదు, 3 కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలుతో ఉంది పాపం. ఇంకా పక్కనే ఒక ఆవు ఉన్నది, ఆ ఆవు కూడా బాగా చిక్కిపోయింది, దానికి తిండి లేదు, పూర్తిగా ఈ ఎముకలు బయటకు వచ్చి చర్మం దానికి అతుక్కుపోయిందిట శరీరానికి. అంత బక్క చిక్కిపోయిన ఆవు, కన్నీళ్లు కారుస్తున్న ఆవు, ఆవు పక్కన 3 కాళ్ళు లేకుండా ఒంటి పాదం మీద ఉన్న ఒక ఆబోతు సరస్వతీ నదీ తీరంలో నిలబడి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. అందులో ముందు ఆబోతు ఇలా మాట్లాడింది. ఆబోతు మాటని బట్టే అది ఆబోతు కాదు, సాక్షాత్తు ధర్మదేవత అని అర్థమయ్యింది. ధర్మదేవత ఆబోతు రూపంలో ఉంటుంది. వృష, వృషభ, ఈ రెండింటికి అర్థం ధర్మము, ఆబోతు అని అర్థం. అందుకే వృషాద్రి అంటాం 7 కొండల్లో ఒక కొండని, అంటే ధర్మముతో కూడిన కొండ అని ఒక అర్థం, వృష రూపంలో ఉన్న విష్ణువుకు నిలయమని ఒక అర్థం అన్నమాట. ఇప్పుడింతకీ ఆబోతు ఆవుకేసి చూసి, ఓ గోమాత, ఎందుకు అలా చిక్కిపోయావు, ఎందుకు అలా కన్నీళ్లు కరుస్తున్నావు, నన్ను చూచి ఏడుస్తున్నావా, నీ దురవస్థకి ఏడుస్తున్నావా, పాదైర్న్యోనం సోచసి మైక పాదం ఆత్మానం వా వృషలైహి భోక్ష్యమాణం ఆహో సురాదీన్ హృతయజ్ఞ భాగాన్ ప్రజావుతస్విన్ మఘవత్య వర్షతి. అహో గోమాత, ఒంటి పాదంతో ఉన్నానని నన్ను చూచి బాధపడుతున్నావా? నాకు పూర్వం 4 కాళ్ళు ఉండేవి, నీ కళ్ళ ముందే ఈ భూమి మీదే కృతయుగంలో 4 కాళ్లతో తిరిగాను, త్రేతాయుగంలో 1 కాలు అధర్మపరుడైన కలిపురుషుడు నరికేశాడు, 3 కాళ్ల మీద కుంటుకుంటూ బాగానే నడిచాను, 3 కాళ్ళు నాకు చాలు గనక, క్రమంగా 2 కాళ్లే మిగిలాయి, ఇప్పుడు 1 కాలే మిగిలింది, ఈ 1 కాలు కూడా ఉంటుందో లేదో తెలియదు, ఈ 1 కాలు కూడా ఏమిటట కలియుగంలో? సత్యం, సత్యము, ధర్మము, అహింస, జ్ఞానం, ఈ 4 పాదాలు, అందులో సత్యం మిగిలింది కలియుగంలో, మిగతావన్నీ పోయాయి. ఈ ఒంటి కాలుతో ఉన్న నన్ను చూచి కంట నీరు పెడుతున్నావా, లేక నిన్ను భూదేవిని పరమ దుర్మార్గులు పరిపాలించి అధర్మపరులై నాశనం చేస్తారని ఏడుస్తున్నావా? అమ్మా భూదేవి, పరమ దుర్మార్గులు కలియుగంలో నిన్ను పరిపాలిస్తారు, ఇప్పటికే పాపాత్ములు అడుగుపెట్టారు, ఈ పాపాత్ముల పరిపాలనలో అడవులన్నీ నరికేస్తారు, పంట పొలాలు ధ్వంసమైపోతాయి, నదులను విధ్వంసం చేస్తారు, ఇసుక తవ్వేసి మొత్తం నదీ తీరాన్ని విధ్వంసం చేస్తారు, భూమండలంలో కృత్రిమ వాహనాలు నడుపుతారు, ప్రకృతి మొత్తం విలయతాండవం అయ్యేలాగా వికృతంగా మార్చేస్తారు. ఇలాంటి నీచుల చేత, వృషలుల చేత, దుర్మార్గుల చేత నేను పరిపాలింపబడతాను, నా సంపదలు వాళ్ళు కొల్లగొడతారని ఏడుస్తున్నావా? యజ్ఞాలు చేసేవాళ్ళు పూర్వం ఉండేవారు, ఇప్పుడు కలియుగంలో యజ్ఞాలు సక్రమంగా చేసేవాళ్ళు తగ్గిపోతారు, దాంతో దేవతలకి యజ్ఞములుండవు, యజ్ఞభాగాలు లేకపోతే దేవతలు చిక్కిపోతారు, అప్పుడు దేవతలు వర్షం కురిపించరు, వర్షం సక్రమంగా పడక భూగర్భ జలాలు ఎండిపోయి భూమి మీద నదులు లేక భూమి అంతా ఇసుక పర్ర అయిపోతుందని ఏడుస్తున్నావా? అని ఈ ఒక్క శ్లోకంలో ఇన్ని అడిగాడు ధర్మదేవత. అహో అహో సురాధీన్ హృత యజ్ఞభాగాన్ ప్రజా ఉతస్విన్ మఘవతి అవర్షతి. యజ్ఞాలు లేకపోవటంలో ఇంద్రుడు వర్షం కురిపించకపోతే భూదేవికి చాలా బాధటండి. భూదేవికి ఎప్పుడు బాధో తెలుసా? భూమి మీద వర్షాలు కురిస్తే సంతోషిస్తుంది, వర్షాలు లేకపోతే మనలాగే ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ కూడా కాలిపోతుంది కదా ఎండలకి, అందుకని తట్టుకోలేక ఏడుస్తున్నావా తల్లి అంటే భాగవతం మనకి భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పింది. మీకు వీలుంటే చూడండి, ఉపనిషత్తుల్లో ఛాందోగ్యోపనిషత్తు కానీ తక్కిన ఉపనిషత్తులు కానీ భూగర్భాలు ఎండిపోవడం వల్ల, జలాలు ఎండిపోవడం వల్ల, భూమి మీద అడవులు నాశనమైపోవడం వల్ల ఎన్ని నష్టాలో చెప్పాయి. భూమిని చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు ఋగ్వేదంలో కూడా ఏమనున్నదో తెలుసా? ఆకాశాన్ని ఆక్రమించకండి, భూమిని ఇష్టం వచ్చినట్టు ఆక్రమించకండి, కొండలు ఇష్టం వచ్చినట్టు పడగొట్టకండి, ఇష్టం వచ్చినట్టు నిర్మాణములు చెయ్యకండి, దానివల్ల భూమి నశిస్తుంది, పంచభూతాలు కృషిస్తాయి, చివరికి మీరు నశిస్తారు, ప్రళయం వస్తుంది అని ఋగ్వేదంలో ఒక మండలం ఉన్నది. అందుకనే ఇదిగో భూమి ఇష్టం వచ్చినట్టు ధ్వంసం అయిపోతుందేమో, అందుకు భూదేవి ఏడుస్తుందేమో అని ధర్మదేవత ప్రశ్న వేసింది. ఆ తర్వాత ఏమన్నది, చూచాను ఇప్పటికే పరమ దుర్మార్గులు పెరిగిపోయారు, అంబువాచీ దినములను ఉన్నాయి అనగా భూమిని తవ్వకూడని రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో భూమిని పొరపాట్లు కూడా గుణపంతో గుచ్చకూడదు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు భూమి మీద గొడ్డలితో కానీ గుణపంతో కానీ ఘాట్లు పెడితే అప్పుడు భూదేవికి గాయమవుతుంది. ఆషాఢంలో కనీసం పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ దాటాకే నాగలితో దున్నడం మొదలుపెట్టేవారు. అందుకే పూర్వకాలంలో ఒక్క ఏకాదశి నాడు పరమ దుర్మార్గుడు కూడా భూమిని దున్నడు. అలాగే కొన్ని ఉన్నాయి దివ్యతిథులు, కార్తీక పూర్ణిమ నాడు కూడా పొరపాటు కూడా భూమిని దున్నకూడదు, భూమిని గుణపంతో గుచ్చకూడదు. ఈ దినములకు అంబువాచీ దినములని పేరు. ఆ కాలంలో భూమిని తవ్వి తద్వారా భూమికి గాయం కలగజేస్తున్నారు, దాంతో భూదేవి ఏడుస్తోంది. అలాంటి పాపాత్ములు పెరిగిపోయారని ఏడుస్తున్నావా, పరమ దుర్మార్గులు పెరిగిపోతున్నారు అని ధర్మదేవత అంటూ ఉండగా పాపం భూదేవి మళ్లీ దుఃఖించింది, కన్నీళ్లు పెట్టుకుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకేదో ఉందన్నమాట నీ దుఃఖానికి మూల కారణం. అర్థమయ్యింది. ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలన్నీ ఒకెత్తు, నీవు ముఖ్యంగా ఏడుస్తున్నది ఒక పని మీద, ఒక అపూర్వ ఘట్టం ఇంత పూర్వం భూమి మీద జరిగింది, ఇప్పుడు ఆ ఘట్టం సమాప్తమయ్యింది. ఏమిటా ఘట్టం? శ్రీకృష్ణుడు అవతరించి నీ మీద 128 కాళ్ళు పెట్టి తిరిగాడు. ఆ కృష్ణుడున్నంతకాలం నువ్వు బ్రహ్మానందంతో పులకించిపోయి తిరిగావు, ఆయన అవతారం సమాప్తం కాగానే నువ్వు ఏడుస్తున్నావు, అదే కదా అసలు కారణం. యద్వాంబ తే భూరి భరావతార కృతావతారస్య హరేర్ ధరిత్రి అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. అమ్మా భూదేవి, శ్రీకృష్ణుడు నీ మీద ప్రేమతో ఎన్నో మార్లు అవతరించాడు, ఈ మధ్యనే నీ మీద అవతరించి బృందావనంలో తెగ తిరిగి ఎన్నో లీలలు చేశాడు, కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేటప్పుడు ధర్మ సంస్థాపన సంపూర్ణంగా చేశాడు. అటువంటి కృష్ణుడు చెప్పా పెట్టకుండా అవతారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినప్పటి నుంచి నీ శరీరం శరీరంలా లేదు, నీ మనస్సు మనస్సులా లేదు. కృష్ణుడున్నంతకాలం పులకించి తిరిగావు, కృష్ణుడు లేకపోవడం వల్ల దుఃఖం పెరిగిపోయింది. ధర్మకార్యములన్నీ ఆగిపోయాయని మళ్ళీ కృష్ణుడు ఎప్పుడొస్తాడా అని ఆయన కోసం బాగా ఏడుస్తున్నావు అంతే కదా. పదే పదే మనస్సులో కృష్ణుణ్ణి తలుచుకుని కుమిలిపోతున్నావు కదా. అనగానే భూదేవంది, నా కష్టం సంగతి నువ్వు అడుగుతున్నావు, నీ కష్టం సంగతి నేను అడగాలి, ఇద్దరు ఇద్దరమే, దొందు దొందే దొందప్ప. నువ్వేమో నేనేడుస్తున్నానని అడుగుతున్నావు, నేనేమో నీ దుస్థితిని చూచి ఏడుస్తున్నాను. ఈ లోకంపున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడు శ్రీలలనేశుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యగదే. ఓ ధర్మదేవత, పూర్వం నీకు 4 కాళ్ళుండేవి, 4 పాదాల మీద భూమి మీద హాయిగా తిరిగేదానివి. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించి ఉన్నంతకాలం నీ ప్రతిభ, నీ నడక అప్రతిహతంగా సాగిపోయాయి. ఇవాళ కృష్ణుడి శరీరం విడిచిపెట్టడంతో ఒక్క కాలు మిగిలింది. ఆ ఒక్క కాలు కూడా ఉంటుందో లేదో తెలియదు. కుంటుకుంటూ నడుస్తున్న ధర్మాన్ని కూడా ఉంచుతారో లేదో తెలియకుండా ఉన్నది. నీకు నువ్వు నాలుగు కాళ్ళు పోయి మూడు కాళ్ళు పోయి ఒక్క కాలే ఉందని ఆ ఒంటి కాలితో నువ్వు నడుస్తున్నావని, నీవు ఒంటి కాలితో నడవడం వల్ల అధర్మం భూమి మీద పెరిగిపోతుందని నేను ఏడుస్తున్నాను. నేను శ్రీకృష్ణుడు ఇక్కడ అవతరించి లీలలు చేస్తున్నప్పుడు అహంకరించాను, నా అహంకారం నాకు చేటు తెచ్చిపెట్టిందండి ఆవిడ. హరిపాదంబులు సోకిడి సిరి కథమున అఖిల భువన సేవ్యత్వముతో స్థిరన ఇతి నిన్ని దినములు హరి నా గర్వంబు మాంచి అరిగే మహాత్మ. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట. శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించి అనేక లీలలు చేస్తున్నప్పుడు భూదేవికి బ్రహ్మానందం కలిగింది, పొంగిపోయింది. శ్రీవల్లభుడు భూవల్లభుడయ్యాడు, ఆయన వల్ల నాకు సంపదలు పెరిగాయి, ఆయన వల్ల నాకు ఆనందంగా ఉంది, ధర్మం హాయిగా నాలుగు పాదాల నడిచింది. ధర్మం ఉంటే భూదేవికి ఎప్పుడు సౌఖ్యం ఉంటుంది, ధర్మం తప్పిపోతే భూదేవి మనల్ని మొయ్యలేదు. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు భూమికి బరువు లేదట. ఏ బరువు లేకుండా ప్రయాణం చేయటం తేలిక కదా. బరువు ఎక్కువైపోతే ఎవరమూ కూడా ప్రయాణం చెయ్యలేము. రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం ఒంటి చేత్తో వచ్చేవాళ్ళం అయితే బరువు లేకుండా సూట్ కేసులు లేకుండా ఉంటే నడిచి ఇక్కడికి వచ్చేయచ్చు. అదే నెత్తి మీద మోటు ఉంటే అప్పుడు తెలుస్తుంది. రెండు అడుగులు నడిచేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. కృష్ణుడున్నంతకాలం భూదేవి మీద ఎంతమంది జనమున్నా భూదేవికి బరువు లేదు. కానీ కృష్ణుడు లేకపోవటం వల్ల ఈ భూమి మీద ఒక మనిషి కొత్తగా పుట్టినా వాడిని ఆవిడ మొయ్యలేకపోతోంది. అందుకని ఆవిడ ఏమన్నది, కృష్ణుడున్నంతకాలం నాకు సంపదలు పెరిగాయి, ఆనందం కలిగింది, దాంతో నేను రెచ్చిపోయి గర్వించి లక్ష్మీదేవితో కూడా ఏమన్నాను, ఏమమ్మో లక్ష్మీ నువ్వెక్కడో వైకుంఠంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో సుఖంగా ఉంటావు, కానీ ఆయన వాడు భూమి మీదకి వచ్చాడు, నాకున్నంత లక్ష్మి నీ దగ్గర ఉందా, లక్ష్మి దగ్గర కూడా ఇంత లక్ష్మి లేదు అందిట. అందుకని బహుశా నాకు డబ్బు ఎక్కువయిందని, కీర్తి ఎక్కువయిందని, ఆనందం ఎక్కువయిందని నేను అహంకరించటం వల్ల నా గర్వం అంతా అణిగించడానికి అవతారం సమాప్తం చేశాడేమో ఆయన. అందుకే పక్కన అంటుందన్నమాట, గర్వం ఎంతవారికైనా ఎలా చేటు తెచ్చిపెడుతుందో. అంటే భూదేవికి కూడా కొంచెం గర్వం వస్తే ఆ గర్వాన్ని ఆయన ఈ పాపాత్ముల రూపంలో పంపించి అణిచివేస్తున్నాడు అనమాట. మనందరం ఎందుకు పుట్టాం అంటే మనం పుణ్యాత్ములు అనుకుందాం కాసేపు, ఎంత అంతో ఎంతో భాగవతం చెప్పుకుంటాం వింటున్నాం, ఈ మాత్రం కూడా వినకుండా ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసేవాళ్ళ వల్ల భూదేవికి నానాయాతన, వాళ్ళని ఎందుకు పంపాడైనా అంటే భూదేవి యొక్క గర్వం తొలగించడానికిట. ఇంకా ఈ కాలంలో శ్రీకృష్ణుడున్న కాలంలో యజ్ఞములు జరిగాయి, మహానుభావులైన ఋషులు తపస్సు చేశారు. ఎప్పుడూ ధర్మము తప్ప అధర్మం అనే మాట నా చెవున పడేది కాదు, అధర్మ పరులుంటే వాళ్ళు నశించిపోయేవారు. భూమి మీద వర్షాలు కురవకపోయినా కూడా పంటలు పండించేంత శక్తి నాకు ఇచ్చాడు కృష్ణుడు. ఎలాగో తెలిసినా, యాదవ విభుడు మెల్లగా నా మీద అడుగులు వేసి నడిచి వెడుతూ ఉంటే, ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి, శ్రీకృష్ణుడు భూమి మీద అలా అడుగు వేశాడు, ఆ అడుగుల ముద్ర కింద పడిపోయింది. ఆ ముద్ర పడగానే భూదేవి శరీరం పులకించిపోయింది. పులకించి ఆయన కాలు తీయగానే ఆ అడుగు నుంచి మొక్కల పైకి మొలిచేలా చేసింది, పంటలు పండేలా చేసిందిట. అంటే ఎవరు వ్యవసాయం చేయకుండా, దున్నకుండా, నీళ్లు పొయ్యకుండా, విత్తనం వెయ్యకుండా ఆయన అడుగు తీసిన చోటల్లా ఔషధాలు పంటలు వచ్చేలా చేసి, ఆయన ఒక్కొక్కప్పుడు ఎక్కువ దూరం బృందావనంలో వెడితే ఆ బృందావనం అంతా సస్యశ్యామలం చేసేసిందిట ఆవిడ. శ్రీకృష్ణుడి పాద స్పర్శతో నా శరీరం పులకించి గగుర్పాటు చెంది సస్యశ్యామలం అయిపోయింది. ఇప్పుడు సస్యశ్యామలం ఎక్కడుంది, అంతా కూడా నాశనం అయిపోయింది అని ఏడవడం మొదలు పెట్టింది ఆవిడ. చాలా గొప్ప అద్భుతమైనటువంటి మాట చెప్పింది ఆవిడ. మెల్లన నాపై యాదవ వల్లభుడు అడుగిడగా మోహవశనై నే రంజిల్లగా రోమాంచము క్రియ. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మనం ఎవరన్నా ముట్టుకుంటే ఆ ముట్టుకున్నవాడు మనకి బాగా ఇష్టుడైతే అప్పుడు మన చర్మం గగురుపాటుకు గురై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే ఏమంటాం, రోమాంచం అంటాం. భూదేవికి కూడా రోమాంచమయ్యిందేమో అన్నట్టుగా మొల్లములై మొలచు సస్యములు మార్గములన్, కృష్ణుడు నడిచిన మార్గంలో పంటలు పండేవి, మొక్కలు లేచేవి, వాటంతట అవే అనేక రకాల ఔషధాలు వచ్చేవి. ఈ ఔషధాలన్నీ కృష్ణుడు అడుగు పెట్టడం వల్ల పుట్టాయి. ఆ పుట్టడం ఎలా ఉంది చూడడానికి, భూదేవికి గగురుపాటు కలిగింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అనుకునేవారట జనం. అలాగ కృష్ణుడున్న కాలంలో భూమి ఎప్పుడూ దున్నకుండానే సస్యశ్యామలం అయ్యింది, పంటలు వెయ్యకుండానే పంటలు వచ్చాయి. ఇప్పుడు పంటలు లేకుండా తంటా వచ్చి పడిపోయింది కృష్ణుడు లేకపోవటం వల్ల. పరమ దుర్మార్గులు, నీచులు కేవలం పదవుల కోసమే కొట్టుకునేవాళ్ళు. ఎవడైనా మంచి పని చేస్తూ ఉంటే ఇంకో పార్టీ వాడు చేస్తే ఇంకో పార్టీ వాడు కొట్టుకునేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గులు పరస్పరం తిట్టుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పాపాత్ములు ఇంకా పెరిగిపోతే ఏమైపోతానా అని నేను ఏడుస్తున్నాను అన్నది పాపం భూదేవి. ఈ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి వచ్చేసాడు రావలసిన వాడు. బాగా పొడుగ్గా ఉన్నాడు వాడు, నల్లగా ఉన్నాడు, తల మీద జుట్టు లేదు, కిరీటం ఉంది, బోడిగుండు మీద కిరీటం అంటారు. గడ్డం మాత్రం బాగా పెంచుకున్నాడు. చేతిలో దుడ్డుకర్ర ఉన్నది, వరలో కత్తున్నది, మహారాజ వేషం వేసుకున్నాడు. అలా వేసుకున్న ఒక పాపాత్ముడు పురుషుడు అక్కడికి వచ్చాడు. కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజము కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగ దన్నె పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాస పర్వతం వలె బాగా ఎత్తుగా తెల్లగా ఉండి బక్క చిక్కిపోయి కన్నీళ్లు పెట్టుకుని మూడు కాళ్ళు లేకుండా ఉన్న ఒక గంభీర గోరాజాన్ని అంటే ఆబోతుని, ఆబోతు పక్కనే బక్క చిక్కి ఉన్న తెల్లని రంగుతో ఉన్న ఆవుని చూచి అవి మాట్లాడుకుంటున్న మాటలు విని, నేను కలిపురుషుణ్ణి ఇక్కడికి వస్తే నన్ను తిట్టుకుంటారా, ఎక్కడో వచ్చి ఎక్కడికో పోయిన కృష్ణుణ్ణి తలుచుకుంటారా, మీ అంతం చూస్తాను అంటూ ఆగ్రహోదగ్గురుడై భూదేవిని ధర్మదేవతని హింసించడానికి దగ్గరికి పోయాడు. అంటే ఆ వెళ్ళేవాడు కలిపురుషుడు. కలిపురుషుడికి కృష్ణనామ సంకీర్తనం అంటే చాలా భయం. ఎవరైనా కృష్ణుడిని పొగిడితే వాడికి ఒళ్ళు మండిపోతుందంటే, మీరు చూశారో లేదు, ఎవరైనా గొప్పవాళ్ళకి పేరు వస్తూ ఉంటే కొంతమంది ఎందుకని ధ్వజం ఎత్తుతారు టీవీల్లో అంటే, వాళ్ళు కలిపురుషులు, అవతలవాడు కృష్ణుడు గనక. కృష్ణుడి మీదకి కలిపురుషుడు దండయాత్రకు వెళ్ళినట్లుగా మనకి లోకంలో ధర్మాత్ముల మీదకి అధర్మ పరులు పెడుతూనే ఉంటారు. కృష్ణుడిని పొగుడుకుంటున్నారు వీళ్ళు, అందుకని కలిపురుషుడు కోపం వచ్చింది. ఓయి గోమాత, ఓయి గోరాజా, మీరు కృష్ణుడిని పొగుడుతారా, అసలు మీరు బతికితే కదా మీ అంతం చూస్తాను అని అమాంతంగా వెళ్ళాడు. పాపం ఆబోతు ఆవు అప్పటికే వీడు పరిగెత్తుకొస్తూ ఉంటే తెల్లబోతున్నాయి, అటు ఇటు పరిగెత్తలేకుండా ఉన్నాయి. ఎంతలో అక్కడికి వచ్చాడు వాడు, ఎగిరి ఎడంకాలతో ఆవును ఒక్క తన్ను తన్నాడు. ఆవుని ఎడమకాలితో తన్నాట, ఆబోతుని తన్నాడు, దుడ్డుకరతో చితక్కొట్టి పారేశాడు. పైగా ఇక్కడ ఒక మాట అన్నారు, నేలంకోలగా తన్ని, నేల మీద పడిపోయింది పాపం ఆబోతు. మూడు కాళ్ళు పోయి ఒక్క కాలే కదండి వంట, ఒక్క కాలితో ఉన్న ధర్మదేవతని వాడు ఎడంకాలతో ఎగిరి తన్నితే ఆబోతు అలా కింద పడిపోయింది, అలా నేల మీద కూలిపోయింది. పంచి తెల్లగా మూత్ర విసర్జన చేసేసింది. ఆవుకి దెబ్బ తగిలితే పాప అలా మూత్రం విడిచిపెడుతుంది. నిర్ఘాత పాదాహతిన్, వాడు తన్నిన తన్ను మామూలు తన్ను కాదట, పిడుగు పడితే ఎంత ప్రమాదమో అంత భయంకరమైన పిడుగుపాటు వంటి కాలి దెబ్బతో తన్నాడనమాట. అంటే వాడు తన్నిన తన్ను పిడుగుపడినట్టుగా ఉంది. ఈ విధంగా వాడు ఎగిరి ఒక్కొక్క తన్ను తన్నాడు, ఏమాత్రం భయపడలేడు. ముందు ఆబోతుని తన్నాడు, దాన్ని పడగొట్టాడు, తర్వాత ఆవుని తన్నడం మొదలుపెట్టాడు. పైగా వాడు ఎలా ఉన్నాడప్పుడు, కాలక్రోధుడు. యమధర్మరాజు గారు ప్రపంచ ప్రళయ కాలంలో ఎంత కోపంతో ఉంటాడో అంత కోపంతో ఉన్నట్ట. చేతులు బాగా బలంగా దృఢంగా ఉన్నాయి, కాళ్లతో పరిగెడుతూ ఉంటే ఆ కాళ్ళు పిక్కబలం కలిగిన కాళ్ళు అని తెలుస్తున్నాయి. బాగా పిక్కబలం కలిగిన వాడనమాట. అటువంటి క్రూరుడు ఆసురభావంతో రాక్షసభావంతో ఏమాత్రం కరుణ లేకుండా తన్ని 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 మళ్ళీ మళ్ళీ తన్నుతున్నట్ట. ఓని ఒకసారి తన్నితే అనుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ తన్నుతున్నాడు. పాపం ఆబోతు ఆవుతోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దనే లోపు ఈ పట్టు ఆవు మీదకు కూడా వెళ్ళిపోయాడు. ఆలోలాంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కవళలోభవ్యాప్త జిహ్వాగ్ర ఆందోళ స్వంతన జీవవత్సనుదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాలా పూరిత దేహ అమ్మదవు ఉల్లంఘించి తన్నెన్ వడిన్. అంతకంతకి ఈ తన్నులకి కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆవు. దాని రెండు కళ్ళల్లోంచి
నల్లని చారలు వచ్చేసాయి. ఏడవగా ఏడవగా ఇదంతా నల్లబడిపోయింది అనమాట. అలా చారికలు కడుతున్న కళ్ళతో ఉన్నది అజీవవత్స. దూడ చచ్చిపోయింది పక్కన. ఆవు పక్కన దూడ అంటే ఏమిటనమాట, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగమని నాలుగు ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా భూదేవికి పక్కన దూడల రూపంలో ఉంటాయి. ఆ దూడలు కూడా చచ్చిపోయాయి. ఒక్క భక్తి అనే ఒక దూడ తప్ప మిగతావన్నీ చచ్చిపోయాయి. కలియుగంలో జ్ఞానం ఉండదు, సంపూర్ణ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు, వైరాగ్యం ఉండదు, యోగాభ్యాసం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మూడు దూడలేమో చావడానికి సిద్ధంగా ఉన్నాయట, ఒక్క దూడ మాత్రం బతికుందిట, అది భక్తి. ఎందుకంటే కలియుగంలో అంతో ఎంతో భక్తి లేకుండా ఎవడో ఉండడు కనుక, భక్తికి ఎక్కువ ప్రాధాన్యం కనుక. అలాగా దూడలన్నీ చచ్చి ఒక్క దూడ మాత్రం కొంచెం బతికి ఉన్నటువంటి ఆవు పాపం అంతకంతకి ఏడుస్తున్నది, చిక్కిపోయి ఉన్నది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అంబా అంబా అంటున్నా కూడా ఏమాత్రము ఆ శబ్దాన్ని చెవులే పెట్టక, కరుణ చూపించక, ఉల్లంఘించి తన్నెన్వడిన్, లంఘించడం కాదు ఉల్లంఘించి ఏకంగా ఎగిరి ఎగిరి తనడం మొదలెట్టాడనమాట. 8 అడుగులు పైకి ఎగిరి దూకి మరీ తనడం మొదలెట్టాడు. ఫుట్బాల్ని ఎగిరి తంతారే అలా దాని డొక్కల్లో పడాపడా తంతు ఉంటే అది దొల్లిగిపోతోంది, పక్కకు పడిపోతోంది, దాని మీద ఆబోతు పడిపోతోంది. అబ్బా ఆ దృశ్యం చూడడానికి దేవతలు కూడా వణిగిపోయారట. అంత ఘోరంగా వాడు హింసించడం మొదలుపెట్టాడు. ఇంతెందుకు హైదరాబాదులో కబేళాకి పచ్చి తురకాళ్ల దగ్గరికి వెళ్ళిపోయిన ఆవుల స్థితి అనమాట అది. అంత దురదృష్టపు స్థితిలో ఉన్నది అది. అలా ఉన్నటువంటి ఆవుల్ని చూడగానే పరీక్షిత్తు హృదయం కంపించిపోయింది. సరిగ్గా ఆ సమయానికి పరీక్షిత్తు ఆ సరస్వతీ నదీ తీరానికి రథం మీద ఎక్కొచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు ఈ కలిపురుషుడని వెతుక్కుంటూ వస్తున్న ఆయనకి సరిగ్గా ఎదురుగుండా దృశ్యం కనబడగానే పళ్ళు పటపట కొరికాడు, కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు, హృదయం కరిగిపోయింది. నా పరిపాలన ఇలా ఉందా అనుకున్నాడు ఆయనే. నేనేదో ధర్మబద్ధంగా నాలుగు కాళ్లతో ధర్మదేవతను నిలబెట్టి పరిపాలన సాగిస్తున్నాననే భ్రమలో ఉన్నాను. నా కళ్ల ముందు ఒక గోవుని ఆబోతుని ఈ నీచుడు తన్నుతూ ఉంటే నేను ఇంతకాలం పట్టించుకోకుండా ఉన్నానా, ఛీ నాది కూడా ఒక పరిపాలనేనా అనుకుని అమాంతంగా ముందుకొచ్చి ఒరే దుర్మార్గుడు ఆగరా నువ్వు ఎవడవరా అన్నాడు. అని వస్తూ వస్తూ దూరం నుంచే అమ్మా గోమాత నీకు నమస్కారం, నన్ను క్షమించు, నా పాపాన్ని మనసులో పెట్టుకోకు, నేను ఇంత దురదృష్ట జీవిని అనుకోలేదు. ఎందుకు దురదృష్ట జీవిని, నా కళ్ళెదురుగుండా సాధుమూర్తి అయిన కృష్ణుడికి ప్రీతిపాత్రమైన గోమాత చావు దెబ్బలు తింటోంది, బక్క చెక్కి చావడానికి సిద్ధంగా ఉంది, ఆబోతుకి కాళ్ళు విరిగిపోయాయి. దాన్ని చూడడం కంటే దురదృష్టం ఏముంది, అసలు వినడం చూడడం కూడా దురదృష్టమేటి ఇలాంటి ఘట్టాలు తెలుసునా. అయ్యో గోమాత, శ్రీకృష్ణుడు పరిపాలించినంతకాలం మీరు ఎంతో సుఖంగా ఉన్నారు, ఆ పరమాత్ముడు ఈ భూమండలాన్ని విడిచిపెట్టి వెళ్ళగానే మీకు ఇన్ని కష్టాలు ప్రారంభమయ్యాయా, ఎక్కడో సింహాసనం మీద కూర్చుని మీలాంటి సాధుమూర్తుల యొక్క కష్టాలు పట్టించుకొని ప్రభువులు నశించిపోతారు. అగణిత వైభవాంతకుడు అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయనల్చు, నివ్వగల్ల కృషిల్చి నేత్రముల వారి కణం బులు తేకుమమ్మా, లోబెగడకుమమ్మ మద్విశిక బృందములు వృషలు వధించి నా మగటిమి చూపెదన్. అమ్మా గోమాత ఇంకా భయపడకు, అయ్యిందేదో అయ్యింది, నాకు తెలియక మీకు అపచారం జరుగుతూ ఉంటే ఇంతకాలం ఉపేక్షించాను, ఇక ఉపేక్షించను, రక్షిస్తాను, వీణ్ణి శిక్షిస్తాను. మురాంతకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వైభవంతో మిమ్మల్ని చూశాడని, ఆయన వెళ్ళిన తర్వాత మీకు కష్టాలు వస్తాయని మీరు ఏడవలసిన అవసరం లేదు. నీ కళ్ళ వెంబడి నీళ్లు కారి నేల మీద పడితే నేలంతా శ్మశానం అయిపోతుంది, పంటలు లేక మరుభూమి అయిపోతుంది. ఆవుల రక్తం పడిన నేల, ఆవుల మాంసం పడిన నేల, ఆవుల చర్మం కూలిపోయిన నేల, ఆవుల కన్నీళ్లు పడిన నేల మరుభూమిగా మారిపోతాయి, అక్కడ పంటలు పండవు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా కలియుగంలో ఎందుకు ఇలాగ మనకి వర్షాలు లేకపోతున్నాయో, ఎందుకు పంటలు లేకపోతున్నాయో, ఎందుకు ఇన్ని తంటాలు వస్తున్నాయో, ఎందుకు ఇంత వేడి పెరిగిపోతుందో మీకు అర్థమైందా? గోహింస. ఆ గోహింస నుంచి మనం బయటపడితే మన భారతదేశం మళ్లీ పూర్వం కంటే వైభవంతో ఉంటుంది. పరీక్షిత్ అన్నాడు గోవులు కంటవే వచ్చేటటువంటి నీళ్లు నేల మీద పడకూడదు, ఆవు కన్నీళ్లు నేల మీద ఎన్ని బొట్లు పెడితే అన్నాళ్ళు క్షామం వస్తుంది భూమికి, భూమికి క్షేమం ఉండదు. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఏడవకమ్మా, అందుకని నేత్రముల వారికణమ్ములు తేకుమమ్మా, నీ కళ్ళ వెంబడిని కన్నీళ్లు తేవద్దు, లో బెగడకుమమ్మ లోపల పదే పదే భయపడకు, ఆందోళన చెందకు, నా ధనుస్సు ఎక్కుపెడతాను, బాణాలతో వీణ్ణి చంపుతాను, నిన్ను రక్షిస్తాను, ఈ ఆబోతుకి మళ్ళీ నాలుగు కాళ్ళు వచ్చేలా చేస్తాను, మీరిద్దరూ నన్ను నమ్మండి అని అమాంతంగా ఇప్పుడు ఏం చేశాడు, ఆ కలిపురుషుడికేసి తిరిగాడు.
ఎరా ఎవడవరా నువ్వు, అసలు నా రాజ్యంలోకి రావాలంటే నా అనుమతి తీసుకోవాలి, వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఇందులోకి వచ్చేయడమేనా ఈ దేశంలోకి, ఎవడు రానిచ్చాడు నిన్ను, పోనీ వచ్చావనుకో ఏమి అపకారం చేసే నీకని ఈ ఆవుని ఆబోతుని హింసిస్తున్నావు, నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిశనో నిర్భీతి ఈ గోవులం తన్నం కారణమేమి మద్భుజ సనాథక్షోణినే వేళలందున్ నేరంబులు చేయరాదెరుగవా ధోర్తత్వము భూమి భృత్ సన్నాహంబు నదర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఒరి దుష్టబుద్ధి, ఆవుని కొట్టాలంటే దానికి ఒక కారణం కావాలి, అసలు ఎన్ని పాపాలు చేసినా ఆవుని చంపకూడదు కొట్టకూడదని శాస్త్రం, పోనీ అత్యావశ్యక స్థితిలో ఆవును చిన్న దెబ్బ కొట్టచ్చట, ఓ చిన్న దెబ్బ ఆవును ఎప్పుడు కొట్టచ్చు, కొమ్ములతో పొడుస్తుంటే మనల్ని మనం రక్షించుకోవడానికి చల్ చల్ అని ఓ దెబ్బ కొట్టచ్చు, పోనీ ఆవులు నీ దగ్గరకు వచ్చి కొమ్ములతో పొడిచాయా, నీ దగ్గరకు వచ్చాయా, కాలితో తొక్కాయా, ఏమీ అపకారం చేసాయా, ఏమీ చేయలేదు, నీకేది అపకారం చేయలే, ఏదైనా అపకారం చేసినప్పుడు మనకు అపకారం చేసిన జీవిని మనం శిక్షించామంటే అర్థము ఉన్నది. అసలు నీ దగ్గరికే రాని ఈ గోవులను నిర్భయముగా అమాంతంగా నేను చూస్తూ ఉండగా కాలితో తన్నుతావా, కర్రతో కొడతావా, ఈ గోవుల్ని తన్నడానికి కారణమేమిటి, పైగా ఇది నా రాజ్యం, నా రాజ్యంలో నేను కొన్ని చట్టాలు చేశాను, అందులో ఒక చట్టం ఏమిటి, పరీక్షిన్ మహారాజు పరిపాలిస్తున్న భూమండలంలో సాధు జంతువులను ఎవరూ శిక్షించకూడదు, కొట్టకూడదు, చంపకూడదు, వాటి ఆహారాన్ని అపహరించకూడదు, వాటి కోసం కేటాయించిన భూముల్ని ఎవరూ దున్నకూడదు, ఆ భూములు వాటివే అన్నాను నేను. అప్పటి నుంచి అందరూ ఆవుల జోలికి రావడంలా, నువ్వు నా శాసనాన్ని నిరాకరించి ధిక్కరించి ఆవుల్ని చంపడానికి సిద్ధపడతావా, నా శాసనాన్ని అతిక్రమించి నిన్నిప్పుడు శాసిస్తాను సంహరిస్తాను. దుర్మార్గుడ, ఇప్పుడు ఇన్ని నేరములు చేసిన నిన్ను పొరపాటున జాలితో క్షమించానంటే రేపటి నుంచి జనమందరూ ఈ పాపాలే చేస్తారు, ఇక రహస్యంగా చంపేవాళ్ళు అందరూ చూస్తూ ఉండగానే గోవుల్ని చంపి వాటి మాంసం తినడం మొదలు పెడతారు, గోమాంస భక్షణ గోహింస ఎక్కువైపోతాయి కాబట్టి ముందుగా శిక్ష నీతో మొదలు పెడతాను అని బాణాలతో చంపడం ఏంటి దుర్మార్గుణ్ణి, అందరూ చూస్తూ ఉండగా తల బర్రు నరికేస్తే అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఇంకెప్పుడు గోవుల్ని ఎవరూ హింసించరు అనుకుని తన చేతిలో ఉన్న ధనుస్సు బాణములు రథంలో పారేసి అమాంతంగా వరలో ఉన్న కత్తి దూసి, ఇదిగో అర్జునుని మనుమణ్ణి అభిమన్యుడి కొడుకుని నీ అంతం చూస్తున్నాను కాసుకో అని ఆ దుర్మార్గుడి మీదకి వెళ్ళిపోయాడు. ఈ కత్తి పుచ్చుకుని వస్తున్న అర్జున పౌత్రుణ్ణి చూచి చూడగానే గజగజగజ వణిగిపోయాడు కలిపురుషుడు. వాడికి తెలుసు ఆ అభిమన్యుడి కొడుకు ఎంత గొప్పవాడు, అతనికి సాక్షాత్తు బ్రహ్మవరాలు ఉన్నాయి, పైగా కృష్ణుడి యొక్క అనుగ్రహంతో బతికినవాడు, అర్జునుడి తర్వాత అర్జునుడంతటి పరాక్రమం కలిగిన వాడు, పైగా రామచంద్రుడిలాగా నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన. అందుకని కలిపురుషుడు కత్తి పుచ్చుకుని తన మీదకు వస్తున్నటువంటి పరీక్షిత్తును చూడగానే గజగజ వణికి, చంపకు చంపకు రాజపురుష, నీ చేతిలో ఉన్న కత్తి ధగధగదాగా సూర్యకాంతిలో మెరిసిపోతోంది, సూర్యుడి కాంతి నీ చేతిలో ఉన్న కత్తి మీద పడి ఆ కత్తి తడుక్కు తడుక్కుని మెరుస్తోంది, ఆ కత్తిని చూడగానే నా నెత్తి నుంచి పాదాల వరకు శరీరం అంతా గజగజ వణికిపోతోంది, నన్ను చంపకు కంపించిపోతున్నాను రక్షించని కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. పైగా ఏమన్నాడు, అర్జునుని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళు శరణు అంటే శత్రువుల్ని కూడా రక్షిస్తారు అది నాకు తెలుసుగా అన్నాడు. ఇదే పెద్ద బలహీనత మన వాళ్ళకి, హిందువులకున్న బలహీనతని ఇతర మతస్థులు ఎన్కాష్ చేసుకుంటున్నారు అన్నమాట, రక్షించు అంటే రక్షిస్తారు, ఆ తర్వాత వాళ్ళు దొంగచాటుగా చంపేస్తున్నారు, పాపం ఏం చేస్తాం అది ధర్మం, అందుకని కాళ్ళు గట్టిగా పట్టుకుని నన్ను చంపకు నీ కత్తి చూస్తే భయం వేస్తోంది రక్షించమనగానే, పైగా అర్జునుడి యొక్క మనువడివి ఆ వంశంలో పుట్టిన వాళ్ళు కరుణించడం తప్ప శరణన్న వాళ్ళని కరుణించడం తప్ప చంపడం చేతకాని వాళ్ళు అనగానే వెంటనే ఆయన కత్తి వరలో పెట్టి, ఒరే ఎవడవరు అసలు నువ్వు, సరే ఎవడవైతే నాకేం, కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి కనికరిస్తున్నాను, నీ తల తీసి అవతల పారేసేవాణ్ణి కానీ నువ్వు నా పాదాలు పట్టుకున్నావు, నువ్వన్నట్టుగా అర్జున కీర్తి సమేతుడు అర్జునుడి పౌత్రుడు వీడు,
అర్జునుడిలాగే యుద్ధరంగంలో కాళ్లు పట్టుకున్న వాడిని చంపడం, శరణు అన్నవాడివి గనక నిన్ను కరుణిస్తున్నాను, అయినా నువ్వు చేసిన పాపం వల్ల నిన్ను నా రాజ్యంలో మాత్రం ఉంచుకోను, నువ్వొక్కడివి నా రాజ్యంలో ఉంటే నా రాజ్యం అంతా నీలాంటి వాళ్ళు కింద మార్చేస్తావు. పుణ్యాత్ములు 10 మందిని పుణ్యాత్ములుగా మార్చలేరట అంత తొందరగా, కానీ పాపాత్ముడు ఒక్కడు చాలు మొత్తం అందరినీ పాపాత్ములుగా మార్చడానికి. దానికి ఉదాహరణ చెప్పారు వేదవ్యాసులు వారు, పంచదార ఓ చెంచాడు వేస్తే మొత్తం బిందిలో ఉన్న పాలన్నీ తీపవవు, కానీ ఒక చెంచాడు ఉప్పు వేయండి మొత్తం పాలన్నీ విరిగిపోతాయి. పాపాత్ముడు ఉప్పు లాంటి వాడు, మనం పాలలాంటి వాళ్ళం. ధర్మపరులైనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు పంచదార లాంటి వాళ్ళు. పంచదార ఎక్కువ ఉంటే కానీ తీపిగా మార్చలేదు, కానీ ఉప్పు ఒక్క రాయి చాలు. ఒక్క నాస్తికుడు ఇక్కడ కూర్చున్నాడంటే పురాణాన్నంతా పాడు చేసేస్తాడు. ఇంతమంది కలిసినా ఇంకో ఇంతమందిని పురాణానికి తీసుకురాలేకపోతున్నారు. ఓ 500 మంది వచ్చారనుకోండి, 500 మంది ఒక 500 మందిని తీసుకురాగలుగుతున్నారా? తీసుకురాలేకపోతున్నారు. కానీ వాడు ఒక్కడు వచ్చాడంటే, ఒక్క దౌర్భాగ్యుడు ఒక కమ్యూనిస్ట్ వచ్చాడంటే అందరినీ పాడు చేస్తాడు. అందుకని ఏమన్నాడు ఆయన, నీలాంటి పరమ దుర్మార్గుడు నా రాజ్యంలో ఉండడం చాలా ప్రమాదం, కాబట్టి నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను, నా రాజ్యాన్ని వదిలి ఎక్కడికైనా పో అన్నాడు ఆయన. అనగానే వాడు పకపకానవి, మహానుభావ రాజ్య బహిష్కరణ శిక్ష విధించావా, నీ రాజ్యం లేని స్థలం ఎక్కడుందో చూపించు అన్నాడు. ఈ సప్త సముద్రములతో కూడిన భూమండలమంతా నీదే, అంటే భూమి మొత్తం నువ్వే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నావు. ఈ భూమండలంలో ఏ మూలకి నే వెళ్ళినా అక్కడ కత్తి పుచ్చుకునో, రథం మీద ఎక్కువో, ధనుస్సు పుచ్చుకునో నువ్వే దర్శనమిస్తున్నావు. ఒకరోజు తూర్పు దిక్కునుంటావు, ఒకరోజు పడమరుంటావు, ఒకరోజు ఉత్తరంలో ఉంటావు, ఒకవైపు దక్షిణంలో ఉంటావు, అన్ని దిక్కులు నీవే. ఈ సమస్త భూమండలాన్ని సప్త ద్వీపములతో పరిపాలిస్తున్నావు, కాబట్టి భూమి మీద ఉండకూడదు అని నీ ఉద్దేశం. నీకు ఈ రాజ్యం నుంచి నన్ను పమ్మన్నావంటే అర్థమేమిటి? నీ రాజ్యంలో నేను ఉండకూడదు అనగా భూమి మీదే ఉండకూడదు, భూమి మీద నేను ఉండకుండా ఉండడం కుదరదు. అసలు నేనెవరినో తెలిసినా, ఈ భూమి మీద ప్రస్తుతం నా రాజ్యమే నడపడానికి వచ్చిన కలి పురుషుణ్ణి. కృతపురుషుడు, త్రేతాపురుషుడు, ద్వాపర పురుషుడు, కలిపురుషుడు అనే పేరుతో 4 పురుషుల్ని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఒక్కొక్కరికి కొంతకాలాన్ని పరిపాలనా యుగంగా ఇచ్చాడు. అందులో నేను ఆఖరి వాణ్ణి. 432,000 సంవత్సరాలు ఈ కలియుగాన్ని నేను ఏలాలి. నా పరిపాలనలో ఎక్కువ మంది దుర్మార్గులుండాలి, అధర్మం ఉండాలి, అసత్యం ఉండాలి, నిష్కరుణ ఉండాలి, ప్రాణిహింస ఉండాలి, గోహింస ఉండాలి. అలాంటి నా రాజ్యంలోంచి నన్ను పొమ్మన్నావు, నీ మాట ప్రకారం పోతాను. పోవాలంటే నేను ఉండడానికి కూడా నాకు స్థానం ఇవ్వాలిగా, నా పరిపాలనలో నేనుండకుండా ఎలా ఉంటాను? కాబట్టి భూమి మీద నువ్వు దయతో నేను ఉండడానికి కొంత స్థానం కేటాయించు, ఆ ప్రదేశాల్లో ఉంటానన్నాడు. ఏదో ఒక భూమి కింద కాకుండా కొన్ని పనులు చేసే జీవులలో ఉండేలా అనుగ్రహించు అనగా నేను బాగా ఆలోచించేట, అభ్యర్థితః తదా తస్మై స్థానాన్ని కలయే దదౌ ద్యోతం పానం స్త్రియః సోనా యత్రాధర్మః చతుర్విధః. ఈ సృష్టిలో 4 అధర్మములకి మూలమైన 4 వస్తువులున్నాయి. ఆ 4 అధర్మాలు ఏమిటి? 1 అసత్యం, 2 మదం, 3 విషయలోలత్వం అంటే వ్యసనాలు, 4 కరుణ లేకుండా ఉండడం నిర్దయ. అసత్యము, మదము, విషయలోలత్వం, నిర్దయ, ఈ 4 ఉండే వస్తువులు 4 ఉన్నాయి. ఆ 4 ఎక్కడుంటే అక్కడుండు. ఆ 4 ఏమిటి అంటే, మొదటిది ద్యోతం, జ్యోతం ఎక్కడుంటే అక్కడ ఉండు. పేకాట్ రాయిళ్ళు ఉంటారు కదా క్యాసినో అని, అమెరికాలో ప్రత్యేకంగా లాస్ వేగాస్ అని ఒకటి ఉన్నది, దాని పేరే లాస్ వేగాస్. అక్కడికి వెళ్తే అంత లాసే, వేగంగా లాస్ అయిపోతుంది కాబట్టి లాస్ వేగాస్ అని నేను పేరెట్టాలండి దానికి. అసలు దానికి లాస్ వేగాస్ అనే పేరు ఎందుకు పెట్టారో వాళ్ళు తెలియదు, కానీ నన్ను ఒకసారి అవధానంలో చాలా కాలం క్రితం 2006 అష్టావధానం చేసినప్పుడు ఇక్కడ లాస్ వేగాస్ అని ఊరుంది కదండి అని చూపించారు. చూపించాక అవధానం జరిగింది. అయ్యాక దానికి లాస్ వేగాస్ అని ఎందుకు పేరెట్టారని అప్రస్తుతంలో అడిగితే, వేగముగా డబ్బంతా లాస్ అవుతుంది కనుక అది లాస్ వేగాస్ అని. ప్రపంచ జ్యోతగృహం అని పేరు దానికి. భయంకరం, అక్కడికి అడుగు పెడితే ఎంత గొప్పవాడైనా ఎంతో కొంత నాశనం అయిపోతాడు, మహాత్ముల్ని కూడా పాడు చేస్తుంది. అందుకే జ్ఞానులు కూడా అక్కడికి అడుగు పెట్టడానికి దొడుస్తారు తెలుసా, మీకు అర్థమైందా? కానీ ధర్మశాస్త్ర ప్రకారం అన్నీ చూడాలి, ద్వేషించకూడదని ఒకటి ఉన్నది కాబట్టి చూడటం తప్ప. ఎందుకు చెబుతున్నాను, జోదం ఎక్కడుంటే అక్కడ ముందు అసత్యం ఉంటుంది. అంటే పాపాలు నాలుగు ఉన్నాయని చెప్పాను కదా, చతుర్విధ పాపాలు, అసత్యం అని చెప్పాను, మదమని చెప్పాను, విషయ లోలత్వం అన్నాను, నాలుగోది ఏమిటి నిర్దయ. అందులో అసత్యానికి మూల కారణమైన జోదంలో ఉండు. జోదం అంతా అసత్యంతో కూడింది, అది మోసం కాకేమిటి, అన్ని అసత్యాలే కదా అక్కడ, అన్ని అబద్ధాలు ఆడతాడు వాడు. నాకు ఇప్పటికి కూడా సరిగ్గా తెలియదు కాబట్టి దాని గురించి చెప్పలేను. జోదంలో అసత్యం ఆడతారంటారు, ఆ జోదగారులు ఎవడైనా ఉంటే వాళ్ళని అడిగి అసలు జోదం అంటే ఏమిటని అడగండి, కానీ మీరు మాత్రం అందులో ఇరుక్కోకండి. తెలుసుకోవడం వల్ల వారు లాభం ఉన్నా లేకపోయినా నష్టం ఉంటుంది కనుక. మొత్తం మీద జోదం భయంకరమైన వ్యసనం. జోదం ఆడేవారు ఎక్కడుంటే అక్కడ నీవు నిశ్చింతగా ఉండబోయి కలిపురుష. ఈయన సంతోషపడ్డాడు. రెండో స్థానం పానం. తాగుబోతులు ఎక్కడుంటే, బెల్ట్ షాపులు ఎక్కడుంటే, షాప్ నెంబర్ 1, 2 అని చూసుకుని మొత్తం వీధులన్నీ నువ్వే ఆక్రమించుకో. ఎందుకంటే పానం ఎక్కడుంటే అక్కడ మధ్యంలో మదం ఉంటుంది. తాగుబోతాడు ఏం మాట్లాడతాడు ఏం తెలుసు, అప్పుడు వాడికి వచ్చే ధైర్యం ఉంటుందండి. వాడు ఒకరోజున ఒకడు వచ్చి పురాణం అయ్యాక నా కాళ్ళు పట్టుకుని, ఏం చెప్పావయ్యా పురాణం అంటాడు, వదలడు. కాళ్ళు పట్టుకుంటాడు, వదలడు, ఏం చెప్పావు ఏం చెప్పావు అంటాడు. ఏమిట్రా ఎప్పటికి వదలడంటే తర్వాత తెలిసింది ఆయనలో వేరే మనిషి ఉన్నాడని. అది మదం అంటారు దాన్ని. ఆ టైంలో వాడికి ఇలా ఉంటాడా వాడు, వాడు యమధర్మరాజు గారితో యుద్ధం చేస్తాడు. వాడికి సీఎం అయిన ఒకటి, పిఎం అయిన ఒకటి, వాడు కాముగా ఉండలేడు. నాకు రాత్రి పడుకున్నప్పుడు వెనక నుంచి వినబడుతూ ఉంటాయి, అందుకని చెప్పగలిగా, అనుభవం నా వెనకే ఉంది. రాత్రి అయ్యేసరికల్లో వాడు రంకెలు వేసేవాడు, మాట్లాడే మాటలు నిన్న మొన్న విన్నాను, ఆహా మా వాడు ముందే చెప్పాడు, అందుకే పానం ఎక్కడుంటే అక్కడ మదం ఉంటుంది అని. భూమండలంలో ఎక్కడో చోట తాగుపోతూ ఉంటాడు. ఇంకా మూడవది స్త్రియ వ్యభిచారం. వేశ్యలున్న చోట నువ్వు ఉండు. అంటే వ్యభిచార ధర్మము మహాభయంకర దోషం. వేశ్యాగమనము అన్ని దోషాల్లో కల్లా గొప్ప దోషం. అంచేత వేశ్యలున్న చోట నువ్వు ఉండు. ఎందుకంటే అక్కడ విషయ లంపటత్వం ఉంటుంది గనక. అక్కడ తనను తాను మరిచి ఆ వ్యసనానికి లోలుడైపోతాడు. వ్యసన లోలుడు తను తాను మర్చిపోతాడు. సిగ్గుండదు ఎగ్గుండదు, డబ్బంతా పోతుంది, చివరికి అనారోగ్యం పాలవుతాడు. దానికి విషయ లంపటత్వం అని పేరు. అందువల్ల మూడవది వ్యభిచారంలో ఉండు. ఇక నాలుగవది సూనా, అంటే హింస. జంతువుల్ని చంపడం అనే ఒక భయంకర లక్షణం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది అది మతం పేరిట రోజు ఊళ్ళకు ఊళ్ళు బాంబులతో పేలిస్తే అది సోన. అక్కడ కలిపురుషుడు ఉంటాడు. ఎక్కడ చూస్తే అక్కడ బాంబులు ఎందుకు పెడుతున్నారంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడు గనక. ఈ హింసలో నిర్దయ దయ ఉండదు. ఇక అక్కడ కొడుక కూతుర, మొన్న చెప్పారు కదండి కువైట్లో ఈ ఏదో యుద్ధానికి బయలుదేరారట కొంతమంది, అదేదో ఐసీఐసీఓ ఐసిస్ ఏదో చెప్పారు, అలాంటి ఒక సంస్థలో చేరతామని బయలుదేరారట. వాళ్ళ అమ్మ వద్దంది, నా అమ్మని చంపేశారు. పేపర్లో చూడండి మీరు, ఒరే అది చాలా ప్రమాదం రా, ఆ యుద్ధరంగంలోకి వెళ్ళకండి రా, మతం పేరిట హింస మంచిది కాదు, 10 మందిని బాంబులెట్టి చంపొద్దు, నా మాట వినండి, మీరు చస్తారండి అని తల్లిందని తల్లిని చంపి వెళ్ళాట. తల్లిని చంపి మతాన్ని రక్షిస్తాడు వాడు. అది సోనా హింస. ఈ హింసలో దయ ఉండదు. కన్న తల్లిని కూడా చంపుతాడు. భయంకరమైనటువంటి క్రూర లక్షణాలు వస్తాయి. ఈ నాలుగు అధర్మాలతో కూడినటువంటి వ్యసనములు. ఈ నాలుగు వ్యసనములు ఎక్కడుంటే అక్కడుండు. అనగా జోదం, పానం, వేశ్యాలోలత్వం, హింస ఉన్న చోట నువ్వు ఉండు అనగానే వాడేం చేశాడు, నాలుగు సరిపోవండి, ఐదో అది కూడా ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఈయనన్నాడు, ముచ్చటగా 3 అని విన్నాం, అచ్చటగా 5 అనే శబ్దం నీ దగ్గర విన్నా, 3 ఇస్తే సరిపోతుందని ఎవరైనా అంటారు, నువ్వు ఎక్కడ 5వది అడుగుతున్నావు ఏమిట్రా అంటే, తప్పదండి మరి నేను కలిపురుషుడి కదండి, 4 స్థానాలు నాకు సరిపోవండి. శివుడికి 5 తలకాయలు లేవా, బ్రహ్మకి ప్రారంభంలో 5 ముఖాలు లేవా, ఆంజనేయుడు 5ముఖుడు కదా, నాకు కూడా 5 స్థానాలు ఇవ్వండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆలోచించి, పునశ్చ యాచమానాయ జాత రూపం అదాత్ ప్రభు తతః అనృతం మదం కామం రజో వైరంచ పంచమం అమూని పంచస్థానాని అధర్మ ప్రభవః కలిహి. మళ్ళీ మళ్ళీ వాడు బతిమాలగా, అయితే ఇస్తున్నాను, అధర్మ మూలకమైన బంగారములో ఉండు. సాధారణంగా అందరూ బంగారంలో ఉండు అనే ఒక్క ముక్కే చెబుతున్నారు. నిజంగా బంగారంలో ఉంటే మన అందరం పరమపాపాత్ములు అయిపోతాం. బంగారం కాదు, అధర్మముతో సంపాదించిన బంగారమునందు ఉండుము అని. అనగా మనం సక్రమంగా కష్టపడి సంపాదించి బంగారం కొనుక్కుంటే అందులో కలిపురుషుడు ఉండడు. ఒక ఆవిడ ప్రయాణం చేస్తోంది, ఇంతలో దొంగడు వచ్చి ఆవిడ మెళ్ళో గొలుసు తెంపి అవతల బారేశాడు. ఆ గొలుసు పట్టుకొచ్చి ఏమండి అనుకోకుండా గొలుసు దొరికిందండి, 1000 రూపాయలు గొలుసు, 1000 రూపాయలు అంటున్నారు కానీ ఇప్పుడు 1000 రూపాయలు అసలు ఏమో ఏడుస్తోంది రండి అని చెప్పి చెప్పొచ్చేదంటే 1 లక్ష రూపాయలు గొలుసు అండి ఇది, కానీ మీకు 5000కు అమ్ముతున్నాను కానీ ఏమైనా ఆశపడిపోయి దొంగ సొమ్ము నేను తెలిసి కూడా కొంటున్నావా లేదా అంటే, దొంగాడు పాపం చేసి సంపాదించాడు గొలుసుని, దానిని మనం కక్కుర్తిపడి తక్కువకు వస్తుందని కొంటున్నాం, ఇలా తక్కువకు వస్తుందని దొంగ బంగారం కొంటే ఆ దొంగ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అందుకే మనం తొందరపడి అలాంటి వాటిని నమ్మకూడదు. అప్పుడప్పుడు ఇళ్ల దగ్గరకు వచ్చి ఇలా మోసం చేసిపోతున్న వాడు చాలా ముందు ఉన్నారు. నిజానికి వాడు ఏం చేస్తాడు తెలుసా, ముందు పోసిస్తాడు, ఈ పోసని చెక్ చేసుకోండి అంటాడు, అది మాత్రం బంగారమే, అది గీటు పెట్టి బంగారమే అనుకుని వాడు తెచ్చిన గొలుసుకుంటే ఆ తర్వాత ఇంటికి వెళ్తే అది పులుసులు వేసుకోవడానికి కూడా పనికిరాదు, అలా అయిపోతుంది, ఏ వీడి పని అయిపోయినట్టే. ఇలాంటి మోసములతో కూడిన బంగారం ఒకవేళ మనం కొంటే అందులో కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సక్రమంగా సంపాదించవలసిందే తప్ప జాత రూపమును బంగారమును అన్యాయంగా పొందకూడదు. అందులో దొరికితే బంగారం అస్సలు వద్దండి, బంగారం ఉంగరం దొరికినా లేదా ఏదైనా దొరికితే హుండీలో వేసేయండి, లేదా గోశాలకు ఇవ్వండి, లేదా వేద పాఠశాలకు ఇవ్వండి, లేదా అనాథాశ్రమాలకు ఇవ్వండి, సొంతానికి వినియోగించుకోకూడదని కఠోర శాస్త్రం బృహస్పతి రాశాడు. బృహస్పతి ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ రోడ్డు మీద బంగారం దొరికితే కొన్ని కోట్లు విలువ చేసే బంగారం అయినా దాన్ని స్వీకరించకు, అది అధర్మం, అందులో కలి ఉంటాడు, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. అందుకే పూర్వం మాత్రం బంగారం తీసేవారు కాదు మన పెద్దలు, ఇప్పుడు కలియుగం కాబట్టి దొరికిందంటే రహస్యంగా ఓ తొక్కు తొక్కి పక్కన పడుకుపోతున్నాడు, కానీ ఆ తర్వాత వీడిని తొక్కేస్తాడు కలిపురుషుడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అధర్మముగా వచ్చే సంపద మనకొద్దు. కష్టపడి సంపాదించిన దాంట్లో ఉన్న మన వ్యాపారం, మన ఉద్యోగంలో ఉన్న సంపదలో ఉన్న తృప్తి ఈ దొరికే వాటిల్లో ఉండదు. తక్కిన అన్ని వస్తువుల కంటే ఒక్క బంగారం మాత్రం దొరికితే స్వీకరించకూడదని బృహస్పతి చెప్పిన మాట ఇక్కడ మళ్లీ చెబుతున్నాడు అన్నమాట. బంగారము కనుక ఇలా పొరపాటున మన ఇంట్లోకి వస్తే, అధర్మంగా వస్తే అందులో కలిపురుషుడు ఉంటారు. అలా కాకుండా ప్రేమతో ఏదో నాబోటివాడు మీ చేతికి ఒక ఉంగారం ఇస్తే గురువు గారు ఇచ్చారు అని కళ్ళకు అద్దుకుని జేబులో పెట్టి ఇంటికి పట్టుకుపోండి, నేనంటూ ఇస్తాను 1000 కంటూ ఉంటాను. అలాగే మీరు ఇస్తే నేను పుచ్చుకున్నా దోషం కాదు. బలాత్కారంగా దండం పెడుతూ ఉంటే ఆ చెయ్యొచ్చుకుని లాగేసామనుకోండి ఉంగరం, అప్పుడు వీడి పని అయిపోయినట్టు వీడు బంగారం అయిపోతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బంగారం అధర్మముగా స్వీకరించరాదు. ఎందువల్ల 5వ స్థానమైన ఈ దొంగ బంగారంలో, అధర్మపూర్వక బంగారంలో 5 ఉన్నాయట. అనృతం అంటే అసత్యం, మదం, అందులో మదం ఉంది. నిజం చెప్పమంటారా, మద్యంట తాగితే మదం వస్తుందిట, కానీ బంగారం చూస్తే మత్తెక్కిపోతాడు, మదం వస్తుంది. ఎంత బాగా చెప్పాడండి, భాగవతంలో వ్యాసుల వారు అపూర్వంగా వివరించారు. సాధారణంగా జోదమాడేవాడు అసత్యం ఆడతాడు, తాగేవాడికి మదం ఉంటుంది, వేశ్యాలోలత్వానికి పెడితే లోలత్వం ఉంటుంది, హింసలో నిర్దయ ఉంటుంది, కానీ బంగారంలో ఇవన్నీ ఉన్నాయి. బంగారం కోసం అబద్ధం ఆడతాడా లేదా? బంగారం వచ్చిందంటే మదం వచ్చి పట్టి పట్టుకుంటుంది వాడిని, మత్తు వచ్చేస్తుంది అనమాట, డబ్బలా చూడగానే పిచ్చెక్కిపోతాడనమాట. నిజంగా ఇప్పుడు ఈ హాల్లో మీరందరూ బంగారం ముద్దలైపోయి ఈ ఎదురుగుండా ఒకడు కూర్చొని చూశాడంటే అమ్మో బంగారం బంగారం, తాగిన దానికంటే ఎక్కువ మత్తు వస్తుందని చెప్పారు. నేను తాగుబోతుంది కాదు కాబట్టి నేను చెప్పలేను, కానీ తాగిన వాడిని అడగండి అందులో మత్తు ఎక్కువ ఉంటుందా ఇందులో మత్తు ఎక్కువ ఉంటుందా అని. ఇంకా కామం, కోరికలు పెంచేది బంగారం. రజః వీడిలో రజస్సుని పెంచుతుంది, అనగా వీడిలో భయంకరమైన హింసాది లక్షణాలను పెంచుతుంది. ఆఖరిది వైరం, శత్రుత్వాన్ని పెంచుతుంది. 5 స్థానములకు మూలమైన అధర్మపూర్వకమైన బంగారములో ఉండు. ఈ 5 నీ స్థానములు అనగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు కలిపురుషుడు, ఈ 5 స్థానాలలో చేరాడు. ఇప్పుడే సౌనకాదులకు అనుమానం వచ్చింది, ఏమయ్యా ఎంత పొరపాటు చేశారండి పరీక్షిత్ గారు, ఆ దుర్మార్గుడు తల నరికి అవతల భార్యకి వాడిని ఎందుకు క్షమించాడు, వాడికి 5 స్థానాలు ఇచ్చాడు, అందుకే కదా కలిపురుషుడు వ్యాపించాడు అంటే, అప్పుడు మళ్ళీ సూత్రుడు సమాధానం చెప్పాడు, కలిపురుషుడు బ్రహ్మ సృష్టి, ఆ సృష్టిని నాశనం చేసే అధికారం తనకి లేదు అని తెలుసు పరీక్షిత్తుకి. పైకి ఇంకొక కారణం కూడా ఉన్నదట, ఆ మహాత్ముడు శరణు అన్నవాళ్ళని రక్షించడమే కాకుండా కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా వదిలిపెట్టడానికి ఇంకొక కారణం ఉన్నది. నాను ద్వేష్టి కలిం సమ్రాట్టు సారంగ ఇవ సారభుక్కు కుశలాన్యా సుసిద్ధ్యంతి నేతరాణి కృతానియత్తు. కలియుగమునకు ఒక లక్షణం ఉన్నది, అందువల్ల కలియుగములో కలిపురుషుణ్ణి చంపవలసిన అవసరము లేదు. ఏమిటింతకీ కలియుగానికి ఉన్న లక్షణం అంటే, కలియుగంలో పాపము చేస్తేనే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. ఉదాహరణకి గురువుగారిని తన్నారనుకోండి, అప్పుడు గురువుగారిని కొట్టిన పాపం వస్తుంది. కొట్టకపోతే ఆ పాపం రాదు. ఒక వ్యక్తిని తిడితేనే తిట్టిన పాపం వస్తుంది. దొంగతనం చేస్తేనే దొంగతనం చేసిన పాపం వస్తుంది. కానీ కృతయుగంలో అలా కాదట తెలుసా. కృతయుగంలో నేను దొంగతనం చెయ్యాలి అని ఎవడన్నా మనస్సులో అనుకుంటే కూడా వాడు దొంగతనం చేసిన పాపం పొందుతాడు. కలియుగంలో ఆ పాపం రాదట. ఉదాహరణకి గురువుగారి చేతికి కంకణాలు ఉన్నాయి, ఆయనకి తెలియకుండా కొట్టేద్దాం అని మీలో ఎవరికైనా అనిపిస్తే, అంటే మీరు మహాత్ములు అని అనిపించకపోవచ్చు, ఒకవేళ అనిపిస్తే ఇదే కృతయుగం అయితే, ఆయన కంకణమును దొంగతనం చేయాలనే కోరికొచ్చినంత మాత్రం చేత కంకణమును దొంగతనం చేసిన పాపం వచ్చేది. కానీ కలియుగంలో ఈ కంకణము దొంగతనము చేస్తేనే పాపం వస్తుంది, కానీ చూసి కోరుకున్నంత మాత్రం చేత దొంగతనం చేస్తాననుకున్నంత మాత్రం చేత పాపం రాదు. కానీ పుణ్యము అక్కడ ఏం చెప్పాడు, నేతరాణి కృత అనియత్తు. పాపములేమో చేస్తే తప్ప లేకపోతే రావు, అదే పుణ్యం చేస్తాను అనుకుంటే వస్తుంది. ఏదో గురువు గారికి ఒక 1116 ఇస్తాను అని మనసులో అనుకుని ఇవ్వకపోయినా వాడికి ఆ పుణ్యం వస్తుందట. అందుకే ఇవ్వడం అనేసి అందరూ అనుకుంటున్నారట కలియుగంలో. అంటే నేనని కాదు, సంస్థలకి. అలాగే ఎంత గొప్పగా చెప్పాడు, దానికి తెలుగులో పోతన గారి అనువాదం చూడండి, చేసిన కాని పాపములు చెందవు. అనువాదం ఎంత హాయిగా చెయ్యాలి శ్లోకానికి, చేసిన కాని పాపములు చెందవు, చేయదలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలివేళ పుణ్యముల్. చెయ్యాలి అని మనస్సులో అనుకున్నా లేక పైకి నోటితో చేస్తాను అని అన్నా, అంటే మనస్సులో అనుకున్నా నోటితో చేస్తానన్నా అలా పుణ్యం చేస్తాను అనుకోవడంతో పుణ్యం చేసిన ఫలితం వస్తుంది. అందుకే కలియుగంలో ఎక్కువ మంది కనీసం మనస్సులో అనుకునేనా పుణ్యం పొందుతారు కదా, అప్పుడు వాళ్ళకి కలి వల్ల ప్రమాదం లేదు కదా. మోసము లేదటం చుండ్రుప ముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసము తోడగ్రోలి విరులన్ తెగజోడని తేటికైవడిన్. అందువల్లనే పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా విడిచిపెట్టాడు. కలియుగమునకున్న ఈ ఒక్క లక్షణం ఇంకా ఏ యుగానికి లేదన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పాపములు కలియుగంలో చేస్తేనే వస్తాయి, అదే పుణ్యం చేస్తాను అని నోటితో అన్నా మనస్సులో పుణ్యం చేస్తానని సంకల్పించినా పుణ్యము చేసిన ఫలితం పొందుతాడు. అలా అనుకునే వ్యక్తులకి కలియుగం యొక్క ప్రభావం ఉండదు, కలిపురుషుడి వల్ల భయం లేదు, మోసం ఉండదు. అందుకే కలిపురుషుణ్ణి క్షమించి విడిచిపెట్టాడు పరీక్షిత్తు. పైగా ఆయన ఎటువంటి వాడు, తుమ్మెదలాంటి వాడు. సంస్కృతంలో సారంగయవ సారభుక్ అన్నారు, తెలుగులో తేటికయ్యబడిన అన్నారు. అనగా తుమ్మెద ఏం చేస్తుంది, పువ్వు ఎంత కోమలమైనా దాని రేకులు ఊడిపోకుండా దాని మీద వాలి అందులో తేనె మాత్రమే సేకరిస్తుంది, పువ్వుకి హాని కలగజేయదు. కలిపురుషుడు కూడా ఎంత దుర్మార్గుడైనా వాడిలో ఒక మంచి ఒకటి ఉందిగా, ఆ ఒక్క మంచిని సేకరించాడు ఆయన. ఏమిటా ఒక్క మంచి, పుణ్యం చేస్తానంటూ వస్తుంది గనక, అది ఏ యుగంలోనూ లేదు. ఒక్క కలిపురుషుడిలోనే పుణ్యము చేస్తానన్నంత మాత్రం చేతనే ఆ పుణ్యం వచ్చే లక్షణం ఉంది గనక, అది తేనె కింద భావించి ఆ దుర్మార్గుడిని పువ్వు కింద భావించి ఈయన తుమ్మెదలాగా అందులో ఉన్న మంచి గుణం సేకరించి వాణ్ణి మాత్రం సంహరించకుండా విడిచిపెట్టాట. ఒక అపూర్వమైనటువంటి భావన అన్నమాట అది. అందుకని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పరిపాలనలో కలిపురుషుడు ఎప్పుడైతే అదుపులోకి వచ్చాడో ఆ రోజు నుంచి భూదేవికి ఆరోగ్యం చేకూరింది, ధర్మదేవతకి మళ్ళీ ఆరోగ్యం చేకూరింది, భూమి మీద యజ్ఞములు సాగాయి, సత్యవంతులు పెరిగారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరీక్షిత్తు కలిపురుషుణ్ణి నిగ్రహించి ఒక ఏడాది పాటు అదుపులో పెట్టాడు. ఆ ఏడాదిలో భూమండలంలో కృతయుగంలాగా నడిచిందిట. ఒక ఏడాది కృతయుగ ధర్మం నడిచిందన్నారు, అంత బాగా పరిపాలించాడు ఆయన. కానీ కలిపురుషుడు ఊరుకోడుగా, స్థానములు ఉన్నాయి చాలు, వాడికి 5 సీట్లు వచ్చాయంటే 500 సీట్లతో ప్రమాదం. కొన్ని మతాల వాళ్ళు 5 చాలు వాళ్ళు కొంప ముంచేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారండి, మన వాళ్లతో మనల్ని కొట్టించారు వాళ్ళు. నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసులంతా మనవాళ్ళు కాకెవరు, అల్లూరి సీతారామరాజుని పంజాబ్ పోలీసులతో చంపించాడు. పంజాబ్ పోలీసుల మీదకేమో రాజస్థాన్ వాళ్ళు పంపడం, అంటే వీళ్ళకి వీళ్ళకి మధ్యలో తగాదాలు పెట్టి మన సైనికులతో మన సైనికులు చంపి, కొడుకుతో తల్లిని చంపించి, తల్లితో మొగుడిని చంపించి, ఇలాంటి పాపాలు చేశారు వాళ్ళు. అంతటి దుర్మార్గుడు కలిపురుషుడు అంటే. అందుకే ఈయన ఏం చేశాడు, నా పరిపాలనలో నన్ను అదుపులో పెట్టి 5 స్థానములిచ్చి ఆ 5 స్థానాల్లో ఎక్కువ జనం లేకుండా చూసి, అంటే ఈ వ్యసనములు ఆ రోజుల్లో జనాల దగ్గర తక్కువగా ఉన్నాయి, ఇలా ఉంటే ఎలాగా అనుకుని విజృంభించాడు. ఒక రోజున మహాత్ముడు మళ్ళీ వేటకి బయలుదేరేట. వేట అంటే చాలా ఇష్టం పరీక్షిత్తుకి. వేట వల్ల నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో దశరథ మహారాజు గారు ఒకడు, పాండురాజు గారు ఒకరు, ముఖ్యమైన వ్యక్తులు. అలాగే ఈయన కూడా వేటకి బయలుదేరాడు అనగానే, నిజంగా సౌనక మహర్షి మొదలైన మహర్షులు అన్నారు, పరీక్షిత్ కథ ఎంతో అద్భుతంగా ఉన్నది, కలిపురుషుణ్ణి భంజించి ధర్మ సంస్థాపన చేసిన ఆ మహారాజు గారు భవిష్యత్తులో ఏం చేశాడు, వేట ఎలా సాగింది. ఓయి సూత మహర్షి, నీవు చెబుతున్న పురాణం వింటూ ఉంటే మా శరీరం గగుర్పాటికి గురవుతోంది, నువ్వు 10 కాలాలు బతుకు, మా ఆయువు నీకు ధారపోస్తాం, పౌరాణికుడికి అనారోగ్యం రాకూడదన్నారట వాళ్ళు. పౌరాణికోత్తమా బ్రతుకుము పెక్కేండ్లు, చాలా కాలం జీవించు, ఎందుకంటే నువ్వొక్కడి ఉంటే ఈ భాగవతం వంటి పురాణాలు శాశ్వతంగా భూలోకంలో అందరికీ చెబుతావు, వినేవాళ్ళం ఎంత గొప్పవాళ్ళమైనా చెప్పేవాడు ఉంటేనే కదా వినగలుగుతాం, మాలాంటి లక్షల మందికి ఆనందం కలిగించే కంఠం నీది, పాండిత్యం నీది, నువ్వు 10 కాలాలు చల్లగా ఉండు. మాకు శ్రీకృష్ణుడి కథ కంటే ఇంక ఏమీ అక్కర్లా, కృష్ణ కథ ఉంటే ఆహారం అక్కర్లేదు, కృష్ణ కథ వింటే స్వర్గం అక్కర్లేదు. తులయామ లవేనాపి నస్వర్గన్నా పునర్భవం, ఇది చాలా గొప్ప మాట. మాకు కృష్ణుడి కథ వింటే చాలు, ఆ కృష్ణుడి చరిత్ర ముందు స్వర్గం కూడా తక్కువే, మాకు స్వర్గం వద్దు. పోనీ మోక్షం కావాలా, మోక్షం కూడా వద్దు, ఎందుకని మోక్షం కంటే కృష్ణ చరిత్రే అందంగా ఉంటుంది. మాకు మోక్షానికి వెళితే అక్కడికి వెళ్ళాక కృష్ణుడి చరిత్ర వింటామో లేదో మాకేం తెలుసు. ఎంతెందుకు, భగవత్సంగి సంగస్య మర్త్యానాంకిముతాశిష, భగవంతుని కథలు చెప్పే నీలాంటి వాళ్లతో స్నేహం చేస్తే ఆ స్నేహం వల్ల కలిగే ఆనందం, పురాణం చెబుతున్నప్పుడు నీ ముఖం నుంచి వస్తున్న పురాణం వింటున్నప్పుడు వచ్చే ఆనందం మోక్షం కంటే స్వర్గం కంటే తక్కిన సుఖాల కంటే ఎక్కువ గొప్పవి. కాబట్టే జ్ఞానులెప్పుడు మోక్షం కూడా కోరుకోరు, భగవద్భక్తులతో స్నేహం కోరుకుంటారు, భాగవతం వినాలని కోరుకుంటారు. అందుకే విందామని కోరుతున్నాం. పరీక్షిత్తు వేట ఎలా సాగింది, ఆయన సుకుడి ద్వారా భాగవతం ఎలా విన్నాడు ఈ కథ చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మీరు చాలా శ్రద్ధగా అడుగుతున్నారు, నా జన్మ ధన్యమైంది, నేనెక్కడ సూత వంశంలో జన్మించిన వాణ్ణి, ఒక విలోమ జాతి వాణ్ణి, అంటే శంకర జాతి అని అర్థం. సూత జన్మము అంటే పూర్వకాలంలో క్షత్రియుడికి 4 కులాల వాళ్ళని పెళ్లి చేసుకునే అధికారం ఉండేది. అందులో క్షత్రియుడికి వైశ్యకన్య వల్ల జన్మించిన వాడిని సూతుడు అని పేరు. వాళ్ళు చాలా పండితులుగా జ్ఞానులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ మొదట్లో కొంతకాలం ఏం చేశారు, వర్ణ సాంకర్యం వల్ల పుట్టడం వల్ల సూతుల్ని కొంతమంది తక్కువగా చూశారు, అందుకని విలోమ జాతులు అని పేరు. అహో వయం జన్మ భృతోద్యహాస్మ వృద్ధానువృత్యాపి విలోమ జాతాహ, క్షత్రియుడికి అన్యకాంత వల్ల జన్మించిన వాడు ఎవడైనా సూతుడని పిలువబడతాడు. అలాంటి సూతవంశంలో జన్మించినప్పటికీ నాకున్న కీర్తి ఇంకెవరికీ లేకుండా మీరు చేస్తున్నారు. వ్యాసుడు నన్ను నెత్తిమీద పెట్టుకు గౌరవించాడు, మీరు చూస్తే పరమ పౌరాణికుడు అంటున్నారు. అందుకే పురాణం చెప్పేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ కులములో పుట్టినా వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పాడు. ఇక్కడ తెలుగులో కూడా చెప్పాడు, నీచ కులములో పుట్టినప్పటికీ పౌరాణికుడైతే, పురాణము చెప్పేవాడైతే, పురాణం వినేవాడైతే, అటువంటి వాడు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అందరికంటే తొందరగా పొందుతారు. అదే సంస్కృతంలో దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం మహత్తమానాం అభిధాన యోగ. దుష్కులములో చెడ్డకులములో పుట్టిన, ఆ కులంలో అందరూ చెడ్డ పనులు చేసేవాళ్ళు అయి ఉండొచ్చుగాక, అయినా ఆ కులంలో పుట్టి కూడా పురాణములు చదివితే, పురాణములు వింటే వాడందరి యొక్క కీర్తిని పొంది, అంటే ఎంతో పూర్వం పెద్దవాళ్ళు గొప్పవాళ్ల కీర్తి వీడికి వస్తుంది, ఆ కులాన్ని పవిత్రం చేస్తాడు, తన పాపాలు పోగొట్టుకుంటాడు, మహత్తర ఖ్యాతి పొంది మోక్షం పొందుతాడు. అందువల్ల నా జన్మ ధన్యమైంది, ఇదంతా మా గురువుగారి కటాక్షం, వ్యాసుని కటాక్షం. అసలు ఒకటి చెప్పనండి, సద్గురువుని రోజు అలా మనం ప్రార్థించినట్టు ప్రార్థిస్తే వేరే పుణ్యములు కూడా చేయక్కర్లా, గురు కటాక్షం ఉంటే కలియుగంలో తొందరగా తరిస్తాం. అందుకే సూత మహర్షి మహాభక్తితోటి గురువుని ప్రార్థించి ఆ తర్వాత ఇలా అన్నాడు, చెబుతున్నా వినండి. ఒకనాడు ఒంటరిగా వేటకి బయలుదేరాడు పరీక్షిత్తు. ఆ వేటకి బయలుదేరేటప్పుడు ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని కోదండం ధరించి రథం ఎక్కి బయలుదేరాడు. వేదండపురాధీశుడు కోదండము చేత పట్టుకుని వేదండాది మృగంబుల ఏదండకు పోవనీక ఎగడుచు శిక్షించను. కోదండ చేతారి అయ్యాడు, చేతిలో ఒక ధనుస్సు పుచ్చుకున్నాడు పరీక్షిత్తు. వేదండపురాధీశుడు ఆయన, వేదండం అంటే ఏనుగు, ఏనుగుకి మరో పేరు కరి, హస్తి, హస్తిపురాన్ని హస్తినాపురాన్ని పరిపాలించే ఆయన కోదండాన్ని పుచ్చుకుని రథమెక్కి మహావేగంగా అడవులలోకి వెళ్ళాడు. భయంకరమైన ఏనుగుల వంటి ఎన్నో జంతువుల్ని శిక్షించాడు. పూర్వం వేటకు ఎందుకు వెళ్ళేవారు? క్రూరమృగములు ఎక్కువైపోయి ఓళ్ల మీద పడి ప్రజలను హింసిస్తూ ఉంటే ప్రజారక్షణ కోసం కొన్ని జంతువుల్ని వేటాడి తక్కిన జంతువుల్ని ఎక్కడికో కేకారణ్యంలోకి గెంటేసి ప్రజా రక్షణ చేసేవారు. అనవసరంగా వేటకు వెళ్ళేవారు కాదు, అన్యాయంగా జంతువుల్ని శిక్షించకూడదు. అందువల్ల ఈయన ప్రజలకి క్రూరమృగాల వల్ల ఆపద పెరిగిందని తెలుసుకుని ఆ ప్రజల్ని పీడిస్తున్న జంతువుల్ని శిక్షించడం కోసమని వేటకు వెళ్ళాడు. వేట అపూర్వంగా సాగిందట, ఎంతో చమత్కారంగా. పోతర గారు పద్యంలో చెప్పారు, ఇక్కడ మృగయులు మెచ్చగా రాజు మృగములను శిక్షించెన్. ఎటువంటి మృగాలనట? మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్యమృగముల గొట్టెన్. వేటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత గొప్పగా వేటాడాడు రాజుగారు. ఎంత గొప్ప వేట అంటే, చంద్రమండలానికి మృగమండలము అని పేరు, చంద్రుణ్ణి మృగధరుడు అని పేరు. చంద్రుడిలో ఒక మచ్చ ఉంటుందే, ఆ మచ్చ జింకలాంటి మచ్చ, అందుకని ఆయనకి మృగధరుడు మృగాంకుడు అని పేరు. కొందరు శశాంకుడు కుందేలు వంటి మచ్చ కలిగిన వాడు అన్నారు. చంద్రమండలంలో ఉన్న ఒక్క జింక దొరకదు కాబట్టి దాన్ని విడిచిపెట్టి తక్కిన భూమండలంలో ఉన్న జంతువులన్నిటి కొట్టేటెక్కగా, అంటే అంత బాగా వేటాడాడు. మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్యమృగముల కొట్టెన్, అంత అద్భుతంగా వేటాడాడు. ఆ పూట వేట వల్ల విపరీతమైన దాహం వేసింది. ఆ దాహానికి తోడు ఆయనకి బుద్ధి కూడా మారిపోయింది. దీనికి ఒక కారణం ఉన్నది, భాగవతంలో ఆ విషయాన్ని చెప్పలేదు కానీ వ్రజ భాగవతంలో ఆ విషయాన్ని చెప్పారు. ఆయన వేటకు వెళ్ళేటప్పుడు ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాడు. ఈసారి వేటకు వెళ్ళేటప్పుడు ఆయన నెత్తి మీద ఒక గొప్ప కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం వల్లే ఆయనకు ఆ పూట అన్ని కష్టాలు వచ్చాయి. ఆ కిరీటం ఆయన నెత్తి మీద పెట్టుకోగానే బంగారం, దొంగ బంగారం ఎక్కడుంటే అక్కడ ఉండమని కలిపురుషుణ్ణి ఈయన ఆజ్ఞాపించాడు కదా పూర్వం. అధర్మముతో సంపాదించినటువంటి బంగారము ఎక్కడున్నా అక్కడ నువ్వు ఉండు అని కలిపురుషుణ్ణి పరీక్షిత్తు శాసించాడు. ఈయన నెత్తి మీద కిరీటం పెట్టుకోగానే ఆ కిరీటంలోకి కలిపురుషుడు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మనకేమనుమానం రావాలి? దొంగ బంగారం ఎలా అవుతుందండి రాజుగారి కిరీటం? రాజుగారి కిరీటం అంటే ఎంతో పవిత్రం కదా, అందులో హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలించేవాళ్ళు. అధర్మంతో బంగారాన్ని సంపాదించి ఆ బంగారంతో కిరీటం చేయించుకుని నెత్తి మీద పెట్టుకోరు కదా. మరి అలాంటిది పరీక్షిత్తు కిరీటంలోకి కలిపురుషుడు ఎందుకు ఎక్కాడు? దానికి ఒక పెద్ద కారణం ఉన్నది, క్లుప్తంగా చెబుతాను. వ్రజ భాగవతంలోని కథ. ఒకప్పుడు జరాసంధుడు ఈ భూమండలంలో 16,000 మంది రాజుల్ని బంధించి చెరసాలలో పెట్టాడు. 16,000 మంది రాజులు, అది కూడా మనం భాగవతంలో దశమస్కంధంలో చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఈ 16,000 మంది రాజుల్ని చాలా భయంకరంగా చెరసాలలో బంధించి వాళ్ళ నెత్తి మీద ఉన్న కిరీటాలు పీకి అందులోంచి ఒక్కొక్క కిరీటంలోంచి కొంచెం కొంచెం బంగారం ముక్క కత్తిరించి ఈ బంగారం అంతా కరగదీసి 16,000 మంది రాజులను జయించినందుకు చిహ్నంగా కొత్త కిరీటం చేయించుకుని ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే ఆ కిరీటం ఏమిటనమాట? 16,000 మంది రాజుల్ని జయించి వారి దగ్గర నుంచి అపహరించిన బంగారం. అంత మాత్రం చేతే ఆ బంగారానికి పాపం రాలా, వాడు ఇంకో పాపం కూడా చేశాడు. ఎప్పుడైనా కొత్తగా కిరీటం చేయించినా, ఉంగరం చేయించినా, బంగారం వస్తువు చేయించినా ముందు దాన్ని పాలతో శుద్ధి చెయ్యాలి. లేదా పంచామృతాలతో శుద్ధి చెయ్యాలి. ఆ తర్వాత గంగాజలం దాని మీద పొయ్యాలి, అప్పుడు ధరించాలి. ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఉంగరం చేయించుకోగానే టింగు రంగాన్ని ఇంటికి రాగానే ఫింగర్లో పెట్టడం కాదు, దాన్ని ముందు పాలతో శుద్ధి చేసి భగవత్ సన్నిధానంలో పెట్టండి, లేదా గంగాజలంతో శుద్ధి చెయ్యండి. అప్పుడు ఆ బంగారంలో ఉన్న దోషం పోయి అది ధరించిన వాడికి శుభం ఇస్తుంది. అలా ఆవు పాలతోటో లేక గంగాజలంతోటో బంగారాన్ని శుద్ధి చేయకుండా ధరిస్తే అది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకని పూర్వకాలం నుంచి మంత్రశాస్త్ర సంప్రదాయం ప్రకారంగా సువర్ణాన్ని శుద్ధి చేసి ధరించేవారు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ దుర్మార్గుడు ఇంతమంది రాజుల యొక్క కిరీటములలో ఉన్న బంగారపు ముక్కలన్నీ కరిగించి కిరీటం చేయించి దాన్ని గంగాజలంతోటో పంచామృతాలతో శుద్ధి చేయకుండా భైరవ పూజ చేశాడు. భారతంలో ఆది సభాపర్వంలో ఉంటుంది తెలుసా అది, అంటే ఏంటో తెలుసా, మహారాజులందరినీ అక్కడో ఇక్కడో కొంత గాయపరిచి చెయ్యిలా కొయ్యడం, ఆ రక్తం ఓ పాత్రలో పట్టడం, ఒక్కొక్కడిని పేక దగ్గర కోసి ఆ రక్తం, ఒక్కొక్కడిని ముక్కు కోసి ఆ రక్తం అందులో పోయటం, ఇలా ఒక్కొక్కడిని ఒక్కో చోట పొడిచి ఆ రక్తం అంతా పాత్రలో పెట్టి ఈ రక్తంతో ఈ కిరీటానికి అభిషేకం చేశాడు. శివుడి దగ్గర పెట్టి పైగా కాలభైరవుడి దగ్గర పెట్టి భైరవ పూజ చేశాడు. రోజు అలా అభిషేకం చేసి ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఆ తర్వాత ఈ 16,000 మంది రాజుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కడిని నరికి ఆ రక్తం కాళ్ళు ఇలా పట్టుకుని, మీరు ఒక మనిషిని ఇలా పట్టుకునేవట, ఆ మనిషి తల నరికి వాణ్ణి తలకిందులుగా తిప్పి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేశాడు. అలా సంవత్సరం పాటు 365 మందిని చంపాడు. ఇంకా మిగతా వాళ్ళని చంపేలోపు భీముడిని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వాడిని చంపి మిగతా వాళ్ళని విడిచిపెట్టాడు. 16,000 మందిలో అప్పటికే 365 మంది చచ్చిపోయారు పాపం. ఆ తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల గాయములన్నీ తొలగిపోయి ఆరోగ్యం పొందారు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ముక్కు కోస్తే వాడు బతుకుతట్టండి ఎక్కువ కాలం. మరి ఈ రక్తములతో ఆ కిరీటానికి అభిషేకం చేసి ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని పరిపాలించడం వల్లే వాడు చచ్చాడు. ఇప్పుడు భీముడు ఏం చేశాడు, జరాసంధుడిని చంపాక వాడి ఖజానా తెప్పించి ఆ ఖజానా తెరిపించి అందులో ఉన్న కానుకలన్నీ ఒకసారి పరిశీలించాడు. అందులో ఈ కిరీటం కనపడింది. అబ్బో ఇది చాలా పెద్ద కిరీటం, బంగారంతో చేయించాడు, నవరత్నాలు ఉన్నాయనుకుని ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోతుంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ కిరీటం తీసి అవతల పారేశాడు. అదేమిటి కృష్ణ, జరాసంధుడు పెట్టుకున్న కిరీటం ఇది, వాణ్ణి చంపాను కనుక విజయ చిహ్నంగా ఈ కిరీటం నా నెత్తి మీద పెట్టుకుంటాను అన్నట్ట. అనగానే ఆ కిరీటం నేను నెత్తి మీద పెట్టుకుంటే, నీ నెత్తి మీద నీ చేత్తో నువ్వు ఆ కిరీటాన్ని పెట్టుకుంటే నెత్తి మీద మిత్తిని పెట్టుకున్నట్టే మృత్యు వచ్చి పడుతుంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు నాశనం కాకుండా ఉండాలనే ఈ కిరీటమును నేను నీ నెత్తి మీద పెట్టుకోకుండా చేత్తో కొట్టి కింద పారేశాను. భీమ, ఇది భయంకరమైన రాజుల రక్తముతో శుద్ధి చేయబడిన కిరీటం, ఈ కిరీటం మహాపాపపు కిరీటం, ఇది సముద్రంలో పారేయి అన్నాడు కృష్ణుడు. అమ్మో అంత అపవిత్రమైన కిరీటమా అని భీముడు కూడా ఒక క్షణం వణికిపోయాడు. నిజంగా భీముడు కనుక ఆ కిరీటం పెట్టుకుని ఉంటే దుర్యోధనుడి చేతిలో అది చచ్చిపోయేవాడేట. అసలు దుర్యోధనుడి దెబ్బలు భీముడికి ఎందుకు తగిలాయి అంటే కిరీటాన్ని పట్టుకున్న కాసేపు ఉన్న కారణం చేత. కిరీటమును ఒక 10 నిమిషములు చేత్తో పట్టుకోవడం వల్ల, ఆ పాపం వల్ల దుర్యోధనుడు కొట్టిన దెబ్బలు చివరన తగిలాయి. మహాభారతంలో చిట్ట చివర భీమ దుర్యోధన గదాయుద్ధంలో దుర్యోధనుడు కొట్టిన దెబ్బలు బాగా తగిలేయలేండి భీముడికి కూడా. ఆ దెబ్బలు ఎందుకు తగిలాయి, ఎందుకు గాయపడ్డాడు అంటే ఈ పాపపు కిరీటాన్ని పట్టుకోవడం వల్ల. 10 నిమిషాలు పట్టుకుంటేనే అన్ని దెబ్బలు తగిలితే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని ఉంటే భీముడు బతికేవాడు కాదు. అందుకనే కృష్ణుడు ఆ కిరీటం ధరించొద్దు, ఇది అపవిత్ర కిరీటం, మహారాజుల యొక్క హింసతో కూడిన కిరీటం, సముద్రంలో పారవెయ్యి అంటే అప్పుడైనా పారేయొచ్చు కదా భీముడు. లేదు లేదు, కిరీటం ధరిస్తే ప్రమాదం కానీ ఇంట్లో దాచుకుంటే ప్రమాదమేముంది, నా విజయ చిహ్నంగా దీన్ని ఒక మఖమల్ గుడ్డలో పెట్టి మూతి కట్టి దానికి లక్కముద్ర వేసి పారేస్తాను, ఎవరూ ధరించరు, ప్రమాదం ఉండదు. ఎవరైనా కిరీటం చూస్తే భీముడు జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా ఖజానాలో తెప్పించి పెట్టిన కిరీటం అని అందరూ అనుకుంటారు. దాని మీద కాగితం అంటించి పెడదాం అని ఒక కాగితం అంటించి ఆ సీలు వేసి అందులో పెట్టాడనమాట. అందులో రాశాట, నేను జరాసంధుణ్ణి సంహరించి విజయ చిహ్నంగా తెచ్చిన కిరీటం అని. ఇక ఆ తర్వాత ఆ కిరీటాన్ని ఎవరూ పట్టించుకోలేదు, చాలా కాలం ఖజానాలో ఉండిపోయింది. ఇక చెప్పే కదా, పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుడు అవన్నీ చూపిస్తాడు. లేకపోతే అన్నాళ్ళు లేనిది ఆ రోజే పరీక్షిత్తు ఖజానా తెరిపించాడు. అందులో అసలు ఏమేమి ఉన్నాయని చూస్తే ఈ కిరీటం కనబడింది. ఓహో, జరాసంధుణ్ణి సంహరించిన మా భీమసేన తాతగారి యొక్క కిరీటం ఇది అనుకున్నాడు. పాపం ఈ కిరీటం ధరించకూడదనే విషయం ఈయన తెలియదు. ఆనాడు కృష్ణుడు చెప్పిన విషయం కేవలం భీముడికి తెలుసు. భీముడు దాని పోను స్లిప్ రాసి పెట్టాడా, అందులో స్లిప్ టెస్ట్ పెట్టలేదు. దాంతో పాపం ఈయనకి తెలియక ఏదో ఘనమైన కిరీటం కదా, ఆనాడు జరాసంధుణ్ణి సంహరించి తెచ్చిన కిరీటం కదా, వెరైటీగా ఉంటుందని ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకు బయలుదేరాడు. అందుకని ఆ కిరీటములోకి కలిపురుషుడు చేరాడు. చూసారే ఎన్ని కారణాలుంటాయో. కర్ణుడి చావుకి కారణాలాగా పరీక్షిత్తుకి ఆ పూట ఆ కిరీటం వచ్చింది, అందులో కలి చేరాడు. కలి చేరటం వల్లే వేట అద్భుతంగా సాగింది. ఆ వేటలో దాహం పట్టుకుంది ఆయనకి. అంత దాహం అసలు ఎప్పుడూ పరీక్షిత్తుకు లేదు. నిజం చెప్పాలంటే అంతటి గొప్ప ఆరోగ్యవంతులైన మహారాజులు గారికి ఎప్పుడూ దాహం వేయదండి. వాళ్ళు ఏమైనా మనలాగా అనారోగ్యవంతులా వాటర్ బాటిల్ వెనకాతలు పెట్టుకోవడానికి? ఆయన చాలా ఆరోగ్యవంతుడు. ఎంతసేపు యుద్ధం చేసినా అంత తేలిగ్గా దాహం వేయదు. కానీ ఈ పూట వెర్రి దాహం వేసింది. మంచినీళ్లు మంచినీళ్లు అనిపించింది. ఎక్కడ చూసినా మంచినీళ్లు చుక్క కనపడలేదు. నిజానికి ఆయన వేటాడుతున్నది కౌశికీ నదీ తీరంలో. ఉత్తరప్రదేశ్లో ఎప్పటికి కూడా ఆ కోసి అంటాం దాన్ని. కౌశికీ నది చాలా గొప్పది. కౌశికీ నదీ తీరంలో ఉన్న ఈయనకి మంచినీళ్లు కనపడలేదట, నది కనపడలేదు, ఓ చెరువు కనపడలేదు, నుయ్యి కనపడలేదు, నీళ్ళిచ్చే మనిషి కనపడలేదు. అందుకని దాహం తట్టుకోలేక ఎక్కడ 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 మంచినీళ్ళని వెతుక్కుంటూ వస్తే కౌశికీ నదీ తీరంలోనే ఆశ్రమం ఒకటి కట్టుకుని ఆశ్రమానికి బయట కూర్చుని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని యోగనిష్టలో తపస్సులో ధ్యానంలో ఉన్న శమీకుడు అనే ఒక మహర్షి కనపడ్డాడు. శమీకుడు పరమనిష్టాగరిష్ఠుడు, చాలా గొప్ప జ్ఞాని. ఆయన సమాధిలోకి వెడితే కుదిపినా కదలడట, అంతటి నిష్ట కలిగిన వాళ్ళు. యోగంలో అష్టాంగ మార్గం యోగం అంటే అందులో సమాధి అని ఒకటి ఉన్నది. ధారణ, ప్రత్యాహారం, సమాధి ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాల్లో ఒక మార్గాలన్నమాట. యోగానికి ఈ ఎనిమిది మార్గములు అంగములు అంటారు. అందుకే అష్ట అంగం, ఎనిమిది భాగములు ఉన్నాయి అందులో. అందులో సమాధి అంటే ఏమిటి? వాడు ఒక్కసారి కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాడంటే ఇంక వాడి శరీరం శవంతో సమానం. అంత గాఢముగా నిష్ఠతో భగవంతుడిలో లీనమైపోతాడు. అలాంటి వాళ్ళని కుదిపినా కదలరు వాళ్ళు. ఇది చాలా కష్టమైన మార్గం. సమాధిలోకి వెళ్ళాము అండమే కానీ వీడిని నిజంగా సమాధిలో పెట్టినా కదిలిపోతాడు. కానీ ఆ రోజున ఆ మహానుభావుడు అలా కాకుండా కళ్ళు మూసుకుని యోగాభ్యాసంలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. అలాంటి శమీకుడి దగ్గరకు వచ్చేట ఆయన. నిజం చెప్పమంటారా, పక్కనే ఉంది ఏది, కౌశికీ నది. ఆ నదిలో స్నానం చేసి మంచినీళ్ళు తాగవచ్చు, కానీ ఆ నది కనపడలేదు. ఎందుకు కనపడలేదు? భాగవతంలో చెప్పలా, కానీ దీనిని గర్గ సంహితలో చెప్పారు. గర్గభాగవతం అని మరో భాగవతం ఉన్నది. గర్గుడు కృష్ణుడికి పురోహితుడు. ఆయన రాశాడు ఒక భాగవతాన్ని, దానికి గర్గభాగవతం అని పేరు. అందులో ఏమని రాశారంటే పరీక్షిత్తుకి శాపం కలగాలి అంటే మంచినీళ్ళు దొరకకూడదు. ఆయనకి మంచినీళ్ళు దొరికితే శాపం రాదు. ఆయనకి శాపం రాకపోతే భాగవతం లోకంలో వ్యాప్తి చెందదు. భాగవతం వ్యాప్తి చెందితే కానీ దేవతలకి శాశ్వతానందం ఉండదు. అందుకని దేవతలు కావాలని ఈయనకి కౌశికీ నది కనపడకుండా చేసేశారు తమ మహిమతో. లేకపోతే మీరు ఆలోచించండి, ఈయన పాము వేసిన తర్వాత పక్కనే ఉన్న నదిలో నీళ్లు తాగి వెళ్ళాడంటాడు. పక్కనే పక్కనే నది ఉన్నప్పుడు ఆ నది ఎందుకు కనబడలేదు దీనికి అంటే కళ్ళు మూసుకుపోవటం. మనకి కర్మ కాలినప్పుడు, దేవతానుగ్రహం లేనప్పుడు పక్కనున్నవు కనపడమండి. ఒక్కోసారి ఇంట్లో టేబుల్ మీద కళ్ళదోడు ఉంటుంది, ఎంత వెతికినా కనపడదు. నేను రెండు మూడు సార్లు టిక్కెట్ అలాగే, ఆ టిక్కెట్ అక్కడే ఉంటుంది పరుసులో, ఎంత వెతికినా కనపడదు. మళ్ళీ ఏం చేశాను, దాని ఏదో డూప్లికేట్ టిక్కెట్ అని తీసుకుంటారు. ఆ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ డూప్లికేట్ వచ్చాక చూస్తే ఆ పరుసులోనే ఉంటుంది ఆ టిక్కెట్. ఎందుకు కనపడదంటే అదే కర్మయోగము అంటారు. ఇప్పుడు దేవతలు కావాలనే కౌశికీ నది పరీక్షిత్తుకి కనపడకుండా చేశారు. దానివల్ల ఏమైంది, దీనికి నది లేదు పక్కన. ఈయన చూస్తే శమీకుడు సమాధిలో ఉన్నాడు. విపరీతమైన దాహం. అందుకని మంచినీళ్ల కోసం ఈయన అల్లాడిపోతూ శమీక మహర్షి కూర్చుని సమాధిలో ఉన్న స్థలం దగ్గరకు వచ్చాడు. వచ్చి మహర్షి, తమరెవరో తమరి పేరేమిటో నాకు తెలియదు, కానీ ఈ పూట నాకు విపరీతమైన దాహం వేస్తోంది. తోయములు తెమ్ము
మాకీ తోయములు వేడుచుంటి తోయము వారు లేరిట.
నాకు ఇక్కడ తెలుసున్నవాళ్ళు ఒక్కరు లేరు. తోయము వారు అంటే తెలుసున్నవాళ్ళు, స్నేహితులు. ఈ చుట్టుపక్కల మంచినీళ్ళిచ్చి దాహం తీర్చే స్నేహితులు లేరు. నాకా వెర్రి దాహం వేస్తోంది, అందుకే మంచినీళ్ళు అడిగాను. నిన్ను అడగకూడదు, ఎందుకంటే నువ్వు సమాధిలో ఉన్నావు కనుక. జపం చేసుకుంటున్న వాడిని కదపకూడదు, మహాపాపం. నారద పురాణంలో అసలు అలాంటి వాడికి నమస్కారం కూడా చెయ్యొద్దంది. కితవం భిన్న మర్యాదం జపంతం నాభివాదయేత్. మోసగాడికి దండం పెట్టద్దు, మర్యాద తెలియని వాడికి నమస్కరించద్దు, జపంతం జపం చేసుకుంటున్న వాడికి నమస్కరించకు. ఎందుకంటే నువ్వు నమస్కరిస్తే వాడి జపం పాడైపోతుంది కనుక. అందుకే గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పదే పదే మీరు నమస్కారం అనకండి, నా ప్రదక్షిణ ఆగిపోతుంది. 108 ప్రదక్షిణలు ఆగిపోతున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో జపం చేసుకుంటున్న వాడికి ఆ జపం అయ్యేదాకా నమస్కరించకూడదు. ఇవన్నీ నారద పురాణంలో ఎవరికి నమస్కరించకూడదు అద్భుతంగా చెప్పాడు నారదులు వారు అన్నమాట. వమంతం డోక్కుంటున్న వాడికి నమస్కరించకు. వాడి కర్మకారికి వాడికి వాంతులు అవుతుంటే అప్పుడే వెళ్ళి వాంతి చేసుకుంటున్నారా, నమస్కారం అండి, నమస్కారం అండి అంటే మీ మీద కక్కుతాడు. అందుకని వమంతం నాభివాదయేత్. ఇలా శయానం నిద్రపోతున్న వాడికి నమస్కరించకూడదు. నిద్రపోతున్న వాడు శవంతో సమానం, వాడికి దండం పెట్టకూడదు. అందుకే కాబోలు కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న వాడికి పక్కవాడు దండం పెట్టడంలా. నిద్రపోతున్న వారికి నమస్కరించకూడదు. ఇవన్నీ శాస్త్ర మర్యాదలు, అవన్నీ నాకు తెలుసు. కానీ నిన్నెందుకు పలకరిస్తున్నాను? నువ్వు జపంలో ఉన్నా సమాధిలో ఉన్నా నా ప్రాణం పోతోంది కనుక. ప్రాణం పోతున్నప్పుడు అపాయం ఉన్నప్పుడు ఈ నియమాలు పక్కన పెట్టచ్చట. అందుకని కుదిపి మరీ అడుగుతున్నాను. మంచినీళ్ళు ఇయ్యి, ఎంత దాహం నా జన్మలో ఎరగను. నీలాంటి పుణ్యాత్ములు ఏం చేస్తారో తెలిసినా, మాలాంటి వాళ్ళు ఇంటికి వస్తే పిలిచి చల్లని మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తారు. నాకు అన్నం అక్కర్లేదు, ఆదరణ అక్కర్లా, మంచినీళ్ళు ఒక్కటి చాలు. పుణ్యాత్మ, శమీక, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా, విప్రోత్తమ అని బతిమాలాడు. ఎంత పిలిచినా ఆయన కఠోర నియమంలో ఉన్నాడు. పాపం ఆయనకి ఏమీ తెలియదు. బాహ్య ప్రపంచం తెలియకుండా జపంలో సమాధిలో ఉన్నవాడికి ఇతని మాటలు ఏం వినబడతాయి? ఇతనికి అనుమానం వచ్చింది, వీడు నిజంగా జపం చేస్తున్నాడా, లేకపోతే నాలాంటి వాళ్ళు రోజు రాజులు వచ్చిపోతూ ఉన్నారు కదా, వీళ్లతో మాట్లాడడం ఎందుకని అహంకరించాడా? జపం గొప్పదా, ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చి ప్రాణరక్షణ చెయ్యడం గొప్పదా, ఆ మాత్రం తెలియదా వీడికి అని 2-3 కోపగించి మళ్లీ మళ్లీ అడిగాడు. కుదిపాడు, అయినా ఆయన కదల్లా, ఒళ్ళు మండిపోయింది. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుత ఉన్నవాడు చే సన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చి పోయడు ఏ మన్ననైన చేయడు సమగ్ర ఫలంబులు పెట్టడు ఇంత సంపన్నతనుందనే తన తపశ్చరణా ప్రతిమ ప్రభావముల్. ఈ బ్రాహ్మడు ఎంత గర్వంతో ఉన్నాడు, కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టు నటిస్తాడా? ఏ అంత గొప్పదా తన జపము. ఇంటికి వచ్చిన వాడిని ఎక్కడో దూరంగా ఉన్నా సరే, ఏమండో మా ఇంటి ముందు నుంచి పెడుతున్నారా, రండి అని చేతితో సైగ చేసి పిలవాలి. అలా పిలిచాడా? దాహంతో చచ్చిపోతున్నావా, ఇదిగో మంచినీళ్ళు అని చల్లని తియ్యని నీరు పొయ్యాలి. అవి పోస్తాడా? పొయ్యడు, మన్నించడు. పోని ఇంటి నిండా ఆశ్రమం పక్కనే ఉందిగా, ఆశ్రమంలో బోలెడు పళ్ళు కనపడుతున్నాయట. దూరం నుంచే ఆశ్రమం, ఆశ్రమంలో రకరకాల పళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఓహరి బాబో పళ్ళు కనపడుతున్నాయి. ఈయన దొంగతనం చేయకూడదు కానీ, లేకపోతే ఇంకోటి ఎవడన్నా అయితే వీళ్ళు ఆ పళ్ళు తీసుకు తినేయచ్చు. అన్ని పళ్ళు కనపడుతున్నాయి. అటువంటి సమగ్ర ఫలంబులు పెట్టడు, రుచి కలిగిన పళ్ళు పెట్టడు. ఇంత సంపన్నత్వం పొందిందా ఈయన తపస్సు, అంటే తపస్సు బాగా సిద్ధించిందని అహంకరిస్తున్నాడు. ఆ ఇది సమాధి ఏమిటి, నాటకం ఇది. నిజంగా సమాధి అయితే ఒకసారి పిలిస్తే పలకరు, 2 పిలిస్తే పలకరు. కానీ పట్టి కుదిపితే లేవకుండా ఎవడైనా ఉంటాడా? కట్టెలా బిగుసుకుపోతాడా? నన్ను ఏమాత్రం గౌరవించడా? ఇది సందేహం లేకుండా కపటత్వం అని కొంచెం అనుమానం వచ్చింది. ఈ పీకులాట లాగులాట వచ్చింది. ఇది నిజానికి ఆయన బుద్ధి కాదుగా, నెత్తిమీద ఉన్న కలిపురుషుడు వాడు ఈయన్ని బాగా పట్టి పీడించాడనమాట. దాంతో అటు ఇటు చూసి వీడు దుర్మార్గుడు, మోసగాడు, మంచినీళ్ళు ఇవ్వలేదు అని అంతకంతకీ పెరిగిపోతున్న దాహబాధతో కక్ష పెంచుకుని నీకు తగిన శాస్తి చేస్తాను. బ్రాహ్మడివి కాబట్టి ఇంకేం అనలేకపోతున్నాను, కానీ నీకేదో ఒక శాస్తి చెయ్యకపోతే నా మనస్సు శాంతించదు, అని పక్కకి చూశాడు. ఆ పక్కనే చచ్చిపోయిన పాము ఉంది. ఆ పాముని తన ధనుస్సుతో ఎత్తి, వింటికి చివర కొన ఉంటుందిగా ఆ కొనతో ఎత్తి, ఇదిగో నా మెడలో నేను కడువ వేసుకున్నట్టుగా దండ కింద వేసిపోయాడు. అది సత్కారం చేసినట్టు. నిజానికి చచ్చిపోయిన శవాన్ని మెడలో వేస్తే ఒక విప్రుడికి వాడిని చాలా అవమానించినట్టు, ఆ శవం వల్ల వాడి తపస్సు అంతా పాడవుతుంది. తపస్సు పాడయిందంటే వాడిని అవమానించినట్టే కదా. అందువల్ల చచ్చిన పాము మెడలో వేశాను, వాడి తపస్సు పాడైనట్టే, దాంతో వాడిని అవమానించినట్టే అనుకుని సంతృప్తి పొంది అప్పుడు తలెత్తి చూస్తే ఎదురుగుండా కౌశికీ నది కనబడింది. ఓహో ఇక్కడే ఉంది అనేది అనుకున్నట్ట. అంటే అప్పటిదాకా కనబడినది అప్పుడు కనబడింది, పాము వేశాక కనబడింది. వెంటనే దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని కడుపు నిండా మంచినీళ్లు తాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు రావడం, మంచినీళ్లని అడగడం, కాని శమీకుడు కదలకపోవడం, దాంతో రాజుగారు కోపగించి ధనుస్సు యొక్క కొనతో చచ్చిన పాముని శమీకుడి మెడలో ఉత్తరీయం వేసినట్టు వెయ్యడం, ఇదంతా ఆ ఆశ్రమాల పక్కన ఉండి ఆడుకుంటున్న ఋషుల యొక్క పిల్లలు చూశారు. ఈ పిల్లలంతా పరుగు పరుగున వెళ్ళి దూరంగా ఆడుకుంటున్న శమీకుడి కొడుకు శృంగి అనేవాడి దగ్గరికి వెళ్ళారు. ఆ శృంగి అనేవాడు కుర్రాడు, మహా తపశ్శక్తి కలిగిన వాడు. పిల్లలకి శక్తి వచ్చిందనుకోండి, దాంతో కొన్ని ఇబ్బందులున్నాయి. పిల్లలకి అప్పుడప్పుడు మాబోటి వాళ్ళ మంత్రం ఇస్తే ఆ మంత్ర జపం వల్ల వాడికి గనక వాక్శుద్ధి వచ్చిందంటే ఆ వాక్శుద్ధిని అదుపులో పెట్టకపోతే ప్రమాదం కదా. మరి చిన్నపిల్లల చేతిలో ఆయుధం లాంటిది అన్నమాట తపశ్శక్తి కూడా. ఈ శృంగి తపస్సు చేశాడు, మహిమ పొందాడు, కానీ ఇంద్రియ నిగ్రహం లేదు, కోపాన్ని జయించినవాడు కాదు. అటువంటి శృంగి దగ్గరకు వచ్చి, మీ నాన్న మెడలో ఎవడో మహారాజు గారు, చాలా గొప్ప రాజు గారు, కిరీటధారి, మెడలో పాము వేశాడు, ఆ పాము బతుకుందో చచ్చిందో మాకు తెలియదు, మీ నాన్నను రక్షించుకోమని చెప్పగానే ఈయన శృంగి శృంగధారిలాగా అయిపోయాడు. మంచి కొమ్ములు కలిగిన పొగరుబోతు ఆబోతులాగా ఎగిరి గంతులేశాడు, పళ్ళు పటపట కొరికాడు. ఎవడా దుర్మార్గుడు, మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళిన వాళ్ళమా? ఏదో అడవిలో కూర్చుని ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళం. పోము హిరణ్య దానములు పుచ్చుకొనంగా, ఇతర బ్రాహ్మణుల్లాగా దానం పుచ్చుకోవడానికి పోం, బంగారం దానం పుచ్చుకున్నామా, లేక ఆశీర్వచనం ఇస్తాం, ఇవాళ శ్రావణ పూర్ణిమ మాకు దక్షిణ ఇవ్వండి అని ఆశీర్వచనాలు ఇచ్చి డబ్బులు పుచ్చుకునేవాళ్ళమా, లేక ఇంకేదైనా కోరికలు ఉన్నవాళ్ళమా? అన్నిటికీ అతీతంగా అరణ్యంలో కూర్చుని కళ్ళు మూసుకుని ముక్కులు మూసుకుని జపం చేసుకుంటాం, దొరికిన పళ్ళు తింటాం, మంచినీళ్లు తాగుతాం, ఎప్పుడు యాచనతో బ్రతకం, తమయంత తాము కిందకి రాలిన పళ్లతోటే బ్రతికే, ఉంచ వృత్తితో బ్రతికే మాలాంటి వాళ్ళని నీచుడైన ఈ రాజవడో ఇంత అవమానం చేస్తాడా? కుక్కని కాపలా పెడితే ఏమవుతుంది? ఇలాంటి రాజుల వల్లే మహారాజుల యొక్క ధర్మానికి అప్రతిష్ట వస్తోంది అంటూ ఎగిరిపోయాట. నిజానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు, అయినా సరే తొందరపాటు అంటారు దీన్ని. ఒక వ్యక్తి ఏదన్నా చెబితే విని చూచి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. చెప్పాక కుర్రాడుకున్న లక్షణం అదే. కుర్రవాళ్ళకి ఏదైనా చెబుదాం అంటే నాకు ఇదే భయం, వాడికి ఏదైనా ఒక ముక్క చెబితే అది ఏమిటో అర్థం కాకుండా ముందు ఎగిరిపోతారు. ఆ ఎగిరిపోవడమే కొంపలు ముంచుతుంది. ఒక్క క్షణకాల నిగ్రహం లేకుండా అతడు నోటికొచ్చినట్టు తిట్టేసి ఆ తర్వాత, మా నాన్నని అవమానించిన ఆ రాజు అంతం చూస్తాను అని ఆ క్షణమే కౌశికీ నదిలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి చేతిలో కాసి నీళ్లు తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్న మెడలో పాముని వేశాడో వాడు నేటికి ఏడవ రోజు హరిహరాదులడ్డము వచ్చిననైన చచ్చుతన్న అన్నాడు. ఏకంగా అంత శాపం పైగా హరికేశవులడ్డం వచ్చిన, నిజంగా హరకేశవులు అడ్డొస్తారా? శివుడు కేశవుడు అడ్డం వచ్చి వాడిని రక్షించినా సరే వాడికి చావు తప్పదు. నేటికి ఏడవ రోజు సూర్యాస్తమయం కాగానే తక్షకుడనే పాము కాటు తిని ఆ క్షణమే చచ్చిపోగాక అని చెప్పించేశాడు ఆయన. తక్షక విషానల హేతి చేత, తక్షకుడి యొక్క విషాగ్ని జ్వాలలతో భస్మైపోగాక, ఆనాడు ఆ తక్షకుడి యొక్క విషం నుంచి శివకేశవులు అడ్డం వచ్చినా చచ్చుగాక, అది కూడా ఏడు రోజుల తర్వాతలా, ఏడవ నాడే సూర్యాస్తమయ సమయానికి మరణించుగాక అని చెప్పించి, ఆ తర్వాత చూశారా మా నాన్నని అవమానించిన వాడిని ఎలా శిక్షించానో, ఇది నా తపశ్శక్తి అని చుట్టుపక్కలున్న పిల్లలకి చెప్పి పరుగు పరుగున తండ్రి దగ్గరకు వచ్చాడు. మెడలో పాము కనపడింది. పోనీ ఇంత శాపం పెట్టిన వాడు పాము తీయచ్చు కదా, మళ్ళీ భయంట శాపం అంటే పెట్టాడు కానీ తపశ్శక్తి ఉంది కానీ భయం, అయ్యో మా నాన్న మెడలో పాము ఉంది అది కదులుతోందేమో, అది మా నాన్నని కాటేసి చంపుతుందేమో, ఎవర్రా వచ్చి కాస్త పాము తీయండి అని చుట్టుపక్కల వాళ్ళని పిలిచాడట. ఇంత పిరిగివాడు, ఇంత శాపం ఇచ్చాడు. అదే చెప్పొచ్చేది, తపశ్శక్తి ఉన్నది, మానసిక దార్ఢ్యం లేదు. అందుకని ఏడుస్తూ ఉంటే అప్పటికి ఆ ఏడుపుకి శమీయకుడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశాడు ఏమిటానని. కొడుకు ఏడుస్తున్నాడు, పైగా ఇలా సైగ చేస్తున్నాడు, నాన్న మెళ్ళో మెళ్ళో అన్నాడు. అప్పుడు చూస్తే పాము. ఆయన తెల్లబోయి ఈ పాము ఎలా వచ్చిందిరా మెళ్ళలోకి అని తీసి పారేశాడు ఆయన చాలా తేలికగా. అప్పటికి కూడా ఆయనకి ఇంకా పాము ఎలా వచ్చిందో తెలియదు, పాము ఉందని కూడా తెలియదు. అసలు ఎటువంటి మహాత్ముడు అండి ఆయన. ఆ తర్వాత కొడుకుని ఏమిటిదని అడిగితే, నాన్న ఎవడో రాజొచ్చాడు, నిన్ను మంచినీళ్ళు అడిగాడు, నువ్వు మాట్లాడలేదని మెళ్ళలో ఈ పాము వేశాడు, నేను వాడిని శిక్షించాను, వాడు చచ్చిపోతాడు అని జరిగింది చెప్పాడు. చెప్పగానే శమీకుడు చాలా దుఃఖించాడు. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేశావురా, ఇప్పుడే నా దివ్య దృష్టికి అర్థమైంది ఆ వచ్చినవాడు ఎవడో. ఆ వచ్చినవాడు పరీక్షిన్నరేంద్రుడు, పరమ విష్ణు భక్తుడు. పుట్టినప్పటి నుంచి విష్ణువు చేతే రక్షింపబడ్డానని ఆ విష్ణువునే తలుచుకుని విష్ణురాతుడనే పేరుతో విష్ణువు యొక్క మహిమల్ని లోకంలో ప్రచారం చేస్తున్న మహాత్ముడు ఆయన. ఆయన ఉన్నాడు కాబట్టే ఇంకా మనలాంటి వాళ్ళం తపస్సు చేసుకుంటున్నాం. ఆయన్ని నువ్వు అన్యాయంగా చచ్చిపోమని శాపం పెట్టావు, ఆయన చచ్చిపోతే వచ్చే నష్టం మొట్టమొదట మనకేరా అన్నాడు ఆయన. ఎందుకో తెలుసా, ఆయన చచ్చిపోయిన వెంటనే బ్రాహ్మణద్వేషం లోకంలో వ్యాప్తిస్తుంది. అక్కడి నుంచి అర్చకులు పురోహితులు మొదలైన వ్యవస్థని సమూలంగా నాశనం చేసేవాళ్ళు పుడతారు. ఈ సృష్టిలో ధర్మం నశించిపోతుంది. ధర్మం నాలుగు పాదాల మీద నడుపుతున్న ఆ పుణ్యాత్ముడిని అన్యాయంగా నువ్వు చంపావు. మన పతనం మనమే చేజేతులారా తెచ్చుకున్నట్టయింది. ఆయన ఉన్నంత వరకు కలిపురుషుడు విజృంభించడు, ఆయన చచ్చిపోతే కలిపురుషుడు విజృంభిస్తాడు. గోవుల్ని చంపేవాళ్ళు పెరుగుతారు, గోవుల యొక్క మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తారు, ఒకరి పొలాలు ఒకరు లాక్కుంటారు, ధనాన్ని ధర్మంగా సంపాదించడం మానేస్తారు, స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరినీ హింసించే వాళ్ళు పెరుగుతారు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు పెరుగుతాయి, చంటి పిల్లల్ని చంపేవాళ్ళు పెరుగుతారు, బాంబులేసి చంపేవాళ్ళు పెరుగుతారు, ఉగ్రవాదులు పెరుగుతారు, ధర్మం భ్రష్టం అయిపోతుంది. ఎంతెందుకు, భూమి క్రమంగా సర్వనాశనం అయిపోతుంది. కొంతకాలం తర్వాత పరమనీచులు, డబ్బే లోకంగా బతికేవాళ్ళు, నియమనిష్టలు లేని వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల్ని పరిపాలించి ప్రజల్ని సర్వనాశనం చేస్తారు. ప్రజల నాశనాన్ని నువ్వు తొందరపడి ఒక్క శాపంతో నిర్ణయించావు, ఛ ఎంత పొరపాటు చేశావు అని అంతలోనే మళ్ళీ ఏడ్చి కృష్ణ పరంధామ కుర్రవాడు వీడికి జ్ఞానం లేక తొందరపడి శాపం పెట్టాడు, వీడు శాపం పెట్టాడని అందులో పరీక్షిత్తు లాంటి ధర్మాత్ముడిని శాపం పెట్టాడని నువ్వు మాత్రం వీడి మీద కోపగించకు అని కృష్ణుడిని శరణు కోరాట ఆయన. వాసుదేవ కృష్ణ తెలియని మూర్ఖుడు చేసిన తప్పుని క్షమించు అని అటుపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, కృష్ణుడి దగ్గర భజన చేశాడు, పదే పదే ఆవేదన పొందాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఈ పిల్లవాడు శాపం పెడుతుంటే మీరైనా వారించారు కదే అన్నట్ట, మేమేం చేస్తామండి, క్షణాల మీద నిర్ణయం తీసుకున్నాడు అండి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఒరే పోనీ ఈ శాపాన్ని వెనక్కి తీసుకోకూడదా తిప్పకూడదా అన్నాడు. నాన్నగారు చాలా పొరపాటు చేశాను అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది, మీ ఆవేదన చూశాక నేను చేసింది పొరపాటు అని అర్థమైంది, కానీ దురదృష్టం ఏమిటంటే నాకు శాపం పెట్టడం వచ్చు కానీ ఉపసంహరించుకోవడం రాదు. నేను వస్తువుని పాడు చేయగలను, బాగు చేయలేను అన్నాడు ఆయన. వస్తువుని పాడు చేయడం అవహరణ చేస్తాం. ఆ మధ్యన ఒకడు వచ్చి నా ఫోన్ తీసి సిమ్ కార్డు తీసేశాడు, ఫోన్ అంతా పాడు చేశాడు, మళ్ళీ పెట్టాలంటే నా వల్ల కాదన్నాడు, మరి ఎందుకు తీశాడో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అప్పటి నుంచి ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం మానేశాను. అయినా లాక్కుపోతారండి, నా గురువుగారు సొమ్మంటే లోకు అనమాట, నా ల్యాప్టాప్ని ధ్వంసం చేసేశారు ఎంతోమంది. అందుకని నువ్వు కదలే, నువ్వు కంగారు అడగవు. మళ్ళీ వీడు నవ్వుతున్నాడు, ఎందుకు చెబుతానంటే అందుకని ల్యాప్టాప్ తేవడం మానేశా, నాకేమో చేత కాదు, ఈ వచ్చిన వాడల్లా దాని మీద చెయ్యడం, దాంతో అందులో ఏం మారుతుందో తెలియదు, ఇదో పెద్ద సమస్య అవుతుంది. అందుకని ఎందుకు చెబుతానంటే వస్తువుల్ని పాడు చేయడం చాలా తేలిక, బాగు చేయడం కష్టం, చంపడం ఎంత, మళ్ళీ వాడిని బతికించడం ఎవడి వల్ల అవుతుంది, శాపం ఇవ్వగలను వెనక్కి తీసుకోలేనంటే. అప్పుడు ఆయన ఈ నా కుమారుడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు, ఆయన్ని బతికించడం కష్టం, కానీ కనీసం ఈ విషయం రాజుగారికి చెబితే ఆయన తన రక్షణ బాధ్యత తాను చూసుకుంటాడేమో, మళ్ళీ ఈయనకి ఆశ పుట్టింది. ఏమో ఆయన దగ్గర మంత్రవేత్తలు ఉంటారు గనక రాజుగారికి ఈ విషయం తెలిస్తే ఆత్మరక్షణ ఉపాయాన్ని అన్వేషిస్తాడు, లేదా కనీసం 7 రోజుల్లో మోక్షమైనా పొందుతాడనుకుని అప్పటికప్పుడే హుటాహుటిగా ఒక శిష్యుడిచ్చి పంపాడు. ఇంచుమించుగా మధ్యాహ్నం కాబోతున్నది. ఆ సమయానికి హస్తినాపురం వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే ఈ శిష్యుడు ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పగానే ఈయన ఈ భోజనం మానేసి, ఏటికి వేటబోయితి మునీంద్రులనేటికి తిట్టినాడా. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఆయన. ఈ పూట కర్మయోగం కాకపోతే అసలు వేటాడాలనే కోరిక నాకెందుకు వచ్చింది? పోని వేటకి పోయిన వాడిని తిన్నగా ఉండక మునీంద్రుడి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి? ఆ సమయంలో నాకంత దాహం ఎందుకు పుట్టాలి? దాహం పుడితే మాత్రం పక్కనున్న చెరువులోనో లేక కాలవలోనో నదిలోనో మంచినీళ్లు తాగిపోక ఆ మునీశ్వరుణ్ణి పట్టుకుని ఎందుకు పీడించాలి? ఏం చుట్టుపక్కల ఇంకా ఆశ్రమాలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళొచ్చుగా, ఆయన్నే తపస్సులో ఉన్నవాడినే ఎందుకు నేను పరిపరి విధాలుగా ప్రార్థించాలి? పోని ప్రార్థించాను. ఆయన కళ్ళు విప్పకపోతే ఇంకో చోటికి పోకుండా ఆయన మీద ద్వేషంతో మెడలో పాము ఎందుకు వెయ్యాలి? పాము వేస్తే ఆయన కొడుకు ఊరుకుంటాడా? తండ్రికి ఏదైనా అన్యాయం జరిగితే కొడుకులు క్షమిస్తారా? నాకు తగిన శాస్తి అయ్యింది, నా దగ్గర శక్తి ఉంది, నేను తలుచుకుంటే ఆ శృంగిని ఇప్పుడే శపించి నాశనం చేయగలను. కానీ ఇప్పటికే ఓ పొరపాటు చేసిన నేను ఇంకో పొరపాటు ఎందుకు చేస్తాను అనుకున్నాడు. నిజంగా పరీక్షిత తలుచుకుని ఇంకో శాపం పెడితే శృంగి భస్మం అయిపోతాట. కానీ భాగవతోత్తములు అలాంటి పని చెయ్యరు. నా పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను, ఇంకొకరిని శిక్షించకూడదు, అందులో అటువంటి మహాత్ముల జోలికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాలం దురతిక్రమం, భయంకరం. ఇటువంటి కాలమును నమ్ముకుని ఇంకా రాజ్యంలో ఉండకూడదు. ఈ క్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజుని, తన కొడుకుని, చిన్నవాణ్ణి పిలిచాడు. చాలా కుర్రాడు అప్పటికాయన. ఆ కుర్రవాణ్ణి పిలిచి, నాయన నువ్వు అందరిలోకి పెద్దవాడివి, నా నలుగురు కొడుకుల్లోకి, హస్తినాపుర సింహాసనాన్ని నువ్వే పరిపాలించు, ధర్మం తప్పకు, విప్రుల జోలికి వెళ్లకు, గోవుల జోలికి వెళ్ళకని చెప్పి హెచ్చరించి కిరీటం నెత్తిమీద పెట్టి గొప్ప ధనరాశిని తెప్పించి ఆ ధనరాశిని, ఇవన్నీ కేవలం క్షణాలలో చేశాడు ఆయన, ఎక్కువ సమయం తీసుకోలేదు. దాన ధర్మాలు చేశాడు. మహానుభావులైన ఋషులకి, బ్రాహ్మణోత్తములకి, పేదవారికి, కుక్కలకి, అందరికీ అన్నదానం చేశాడు. ఆ తర్వాత అన్నిటినీ త్యజించి, భార్యను కూడా త్యజించి, కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని, నారవస్త్రాలు ధరించి, హుటాహుటిన ఒక్క ఘడియ కాలంలో గంగానదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వెళితే అరగంటలో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వేసిన రూట్లో వెళితే ఆయన వెళ్ళిన గంగా తీరం దానికి సుఖస్థలము అని పేరు. ఇప్పుడంతా ట్రాఫిక్లు, డొంక రూట్లు కదా. ఇప్పుడు ఇంచుమించుకో 2 గంటలు పడుతుంది. కారులో వెడితే ఢిల్లీ నుంచి 2 గంటల్లో పరీక్షిత్ భాగవతం విన్న స్థలానికి వెళ్ళొచ్చు. అది గంగానదీ తీరం. హరిద్వార్ వెళ్లే రూట్లో మధ్యలో మిర్జాపూర్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది, ఆ రూట్లోకి వెళ్ళాలన్నమాట. మేము అక్కడ సుఖస్థలంలో 2006 భాగవత్ సప్తాహం చేశాం. చాలా ప్రశాంతమైన మర్రి చెట్లతోటి, రావి చెట్లతో కూడిన స్థలం. అక్కడ గంగానదో పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ 7 రోజులు పురాణం చెబుతూ ఉంటే ఏదో తెలియని ప్రశాంతత అండి అక్కడ. అక్కడికి ఈ పరీక్షిత్ వెళ్ళిపోయాడు. గంగానదీ తీరంలో మరణించినా చాలు, అక్కడ కాసేపు కూర్చున్నా చాలు, ఇంకెక్కడున్నా మోక్షం రాదు. కానీ గంగానదీ తీరంలో ఉంటే మాత్రం గంగలో మరణించిన వాడికి మోక్షం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి గనక అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కొంచెం పరివారంతో. తులసీ సంయుత దైత్య చిత్పదరజస్తోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయియై కలి దోషావలి నెల్లబాపు, కలి దోషావలి నెల్లబాపు, దివిషద్ గంగా ప్రవాహంబు లోపలికి బోయి మరిష్యమాణుడగుచు ప్రాయోపవేశం. ఒక గొప్ప నది ఉన్నది. ఆ నది ఒక దివ్యస్థలం నుంచి పుట్టింది. అందుకే దానికి ఆ నదికి అంత పేరు, అంత పవిత్రత. ఎక్కడి నుంచి పుట్టిందది అంటే, నిరంతరము తులసీమాలలు మెడలో ధరించి లోకాన్ని అనుగ్రహించే ఒక దేవదేవుడు ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? నిరంతరం తులసీమాలలు ధరించేవాడు శ్రీమన్నారాయణుడు. తులసీమాలలు ధరించి రాక్షసుల్ని సంహరించే పరమ పూజ్యుడైన నారాయణుని పాదముల నుండి పుట్టింది. అది ఈ పద్యానికి అర్థం. తులసి సంయుత, తులసితో కూడిన దైత్య జిత్, రాక్షసుల్ని సంహరించిన ఎవరాయనా? శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క పదరజస్తోమంబు కంటెన్, ఆయన పాదముల నుండి పుట్టిన ధూళితో సమానముగా పుట్టి మహోజ్వలమై మహాప్రకాశవంతముగా ఉన్న గంగానది దగ్గరికి వెళ్ళాడు. ఈ పద్యం ఒకటి రెండు సార్లు ఎందుకు జాగ్రత్తగా చెబుతున్నానంటే, ఒక ఆయన ఈ మధ్యకాలంలో భాగవతం విన్నాను. చాలామంది భాగవతం చెబుతూ ఉంటారు కదా. ఆయన ఏమన్నాడంటే, శ్రీ మహావిష్ణు పాదధూళి కంటే పవిత్రమైన గంగ దగ్గరికి వెళ్ళాడని చెప్పాడు ఆయన. కంటెన్ అంటే దానికంటే అని అర్థం చెబుతున్నాడు ఆయన. కంటెన్ అంటే అక్కడ అది కాదు అర్థం, నుండి అని అర్థం. వలన, కంటే, నుండి, పట్టి, వీటన్నిటికీ సమానార్థములు. కాబట్టి పాదరజస్సు నుండి పుట్టినా అని అర్థం చెప్పాలి. అందుకే మూలం కూడా చదవాలి. మూలం చదివిన అర్థం కాకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. అలా చెప్పకపోతే అర్థం మారిపోతుంది, వ్యర్థమైపోతుంది. తులసీమాలలు ధరించిన, రాక్షసుల్ని సంహరించిన శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టి ప్రకాశిస్తున్న గంగ దగ్గరికి వెళ్ళాడు అని దీనికి అర్థం. శ్రీ మహావిష్ణువు పాదధూళి నుంచే పుట్టింది పూర్వం గంగ. దానికి ఉదాహరణ ఏమిటి? శ్రీకృష్ణుడు తన కాలు వామనావతారంలో పైకెత్తాడు. అప్పుడు ఆ కాళ్ళని బ్రహ్మదేవుడు కమండలంతో కడిగాడు. అప్పుడు అది గంగ అనే పేరుతో భూమికి ప్రవహించినట్టుగా మనం భవిష్యత్తులో వామనావతార ఘట్టంలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ కంటెన్ అంటే ఆ పాదరజము నుండి పుట్టిన అని అర్థం చెప్పాలన్నమాట. అంతేగాని దానికంటే ఇది ఎక్కువ ప్రకాశిస్తోందని కాదు, విష్ణువు పాదాల కంటే బాగా ప్రకాశిస్తోందని అర్థం చెప్పాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా దీని అర్థం తెలుసుకోవాలి. ఇంతకీ శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టినటువంటి గంగానదీ తీరం దగ్గరికి వెళ్ళాడు ఎవరు? పరీక్షిత్తు. ఆ గంగానది ఎటువంటిది? నిరంతరం అక్కడికి దిక్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేయడానికి ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే 8 మంది దిక్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. దిక్పాలకుల చేత సేవింపబడే పవిత్రమైన నది అది. మామూలు నది కాదు, కలిదోషావలి నెల్ల పాపు. మనం కలియుగంలో చేసే పాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. కలిపురుషుడు భయపడేది ఒక గంగకే. అందుకే గంగని నాశనం చేయడానికి కలిపురుషుడు మనల్ని వినియోగిస్తాట. మనం గంగలో స్నానం చేస్తే కలి మనల్ని ఏమీ చేయలేడు, కలిదోషం తొలగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కలికి లొంగాలంటే గంగలో మనం స్నానం చేయకూడదు. స్నానం చేయకూడదంటే గంగ మనకి అసహ్యం కలిగేలా ఉండాలి. అందుకనే మన చేత దాన్ని కాలుష్యం చేయిస్తున్నట్ట. ఇప్పుడు మీకు అర్థమైందా కలి ఎందుకు గంగానదిని పాడు చేస్తున్నాడో? గంగ పాడైతే మనం స్నానం చేయం, మనం స్నానం చేయకపోతే వాడిని ఏం చేయలేం, మనం అందులో స్నానం చేస్తే కలి మనల్ని ఏం చేయలేడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటనమాట? కలిపురుషుడికి లొంగకూడదు, గంగని బాగు చెయ్యాలి. అందుకే కలిపురుషుడికి లొంగకుండా గంగని పాడు చేసే ఒక మహానుభావుణ్ణి మనకి ప్రధానమంత్రిగా పంపేట విష్ణుమూర్తి. ఆనాడు ఒక నరేంద్రుడు, ఎవరు? వివేకానందుడు. ఈనాడు మరొక నరేంద్రుడు. గంగ మీదే పడ్డారు. ఆయన చూడడం రావగానే గంగని ప్రక్షాళనం మొదలెట్టారు. నేను ఇదివరకు గంగకు వెడితే విసిగిపోయేవాడిని, భయపడిపోయేవాడిని. కిందన్ని పెంకులు, మురికి, చెత్తా చెదారం. ఈ మధ్యకాలంలో గంగకు వెడితే ఉన్న నీళ్లే ఎంత బాగుంటాయండి, ప్రశాంతంగా ఉంటున్నాయి. గంగ ప్రక్షాళన కోసం నడుం బిగించారు ఇవాళ చాలామంది మహాత్ములు. మన అదృష్టం అటువంటి ప్రధాని కూడా దొరికారు. మనం కూడా ఎవరో ఒక వ్యక్తి చేయడం కాదు, మన కర్తవ్యం. గంగలో ఉమ్మకూడదు, చీమిడి వేయకూడదు, చెత్త వేయకూడదు. మన కళ్ళ ముందు గంగానదీ తీరంలో చెత్త కనపడితే మనం తుడిచి పక్కన వేద్దాం. అసలు గంగానదీ తీరాన్ని శుభ్రం చేసిన వాడు, గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడు పొందినంత మహిమని, అంత పుణ్యాన్ని పొందుతాడు. ఈ రోజు నుంచి మీరు కంకణం కట్టుకుని మేం గంగని బాగు చేస్తాం అని మీ మనస్సును అనిపిస్తే చప్పట్లు బాగా బాదండి. మనస్ఫూర్తిగా బాదండి, మొహమాటం లేకుండా బాదండి. ఎందుకు చెబుతున్నాను అంటే, గంగ యొక్క లక్షణం, గంగలో స్నానం చేసిన వాడికి కలి దోషమంతా పోతుంది. అందుకల్ల ప్రత్యేకంగా ఈ పద్యంలో కలిదోషావలి నెల్లబాపు దివిషద్ గంగా ప్రవాహంబు లోపలికింపోయి, కలిదోషాన్ని తొలగించి ఆకాశ గంగా ప్రవాహం మధ్యలోకి వెళ్ళాడు. ఎందుకంటే మధ్యలో కొంత ఇసుక తిండి ఉన్నది. అక్కడ ఒక ఒంటి స్తంభం వేడగట్టుకుని అక్కడే కూర్చున్నాడు ఆ ఇసుక తిండిలో. మరిష్యమాండుడగుతున్, ఇంకా చావు కోసం ఎదురు చూస్తున్నాడు. మరిష్యమాండు అంటే చావడానికి సిద్ధపడినవాడు. చావడానికి ముందు ఇంకా 7 రోజులు ఏం తినలేదు ఆయన. ప్రాయోపవేశంబునన్ అంటే ఆ ఇసుకలో దర్భలు పరుచుకుని కేవలం గాలి మాత్రమే స్వీకరిస్తూ మిగతా అప్పటికే ఒక రోజు మధ్యాహ్నం అయిపోయింది. 7వ రోజు కూడా పూర్తిగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి కాలం దగ్గరకు వచ్చింది, ఉన్న కాలం సద్వినియోగం అవ్వాలి. అందుకని ఆహారం స్వీకరించకుండా కేవలం తులసీ తీర్థమే స్వీకరిస్తూ కూర్చున్నాడు ఈ మహానుభావుడు. ఇంతటి పరీక్షిత్తు, విష్ణువు చేత రక్షింపబడిన విష్ణురాతుడు, పరమ భాగవతోత్తముడు, శరీరం విడిచిపెడుతున్నాడని తెలిసింది. తెలియగానే ఎక్కడెక్కడి ఋషులు వచ్చారు. మహానుభావులు గనక నదీ తీరానికి వెళితే వాళ్లతో పాటు ఇంకా అంతకంటే గొప్పవాళ్ళు కూడా వస్తారు. ఎంత గొప్పవాళ్ళు వచ్చారో తెలుసా? నేను చెప్పిన మాట కాదు, భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు, తెలుగులో పోతన గారు చెప్పారు. పరీక్షిత్తు గంగలోకి వెళ్ళగానే ఆయన వెంటపడి ఆయన్ని చూడడానికి, ఆశీర్వదించడానికి, ఆయన ఏం చేస్తాడో కనుక్కోవడానికి విశ్వామిత్రుడు, మైత్రేయుడు, కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాద, అంగిరస్యాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసోబక, వ్యాఘ్రపాన్, మాండవ్యాధి మహామునులు 1000000 మంది వెళ్ళిపోయారు. ఇంతమంది ఋషులు ఎవరి దగ్గరకు వస్తారండి? మనం పిలిస్తే వస్తారా? పిలవకుండా పరీక్షిత్తు అక్కడున్నాడని గంగ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గంగ ఎలా ఉందో తెలిసినా గంగానదీ తీరం దగ్గరేమో ఇసుక, ఆ ఇసుకేస్తే కూడా రాలనంతమంది ఋషులు. ఎంతమంది ఋషులు ఆ ఇసుక తిన్నెల దగ్గర చేరగానే పరీక్షిత్తు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఒకరిని మించిన వారు ఒకరు, మా కులగురువు వేదవ్యాసుడు, ఆ వేదవ్యాసుడి యొక్క తండ్రి పరాశరుడు, పరాశరుడు తండ్రి శక్తి, ఆ శక్తి తండ్రి అయిన వశిష్ఠుడు, ఇక్ష్వాకు వంశానికి కులగురువు, ఆయన పాదాలకు నమస్కారం. ఈ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠునితో విరోధించి బ్రహ్మర్షి అయ్యాడు, ఈయనకి నమస్కారం. దత్తాత్రేయుడు తండ్రి అత్రి మహర్షికి నమస్కారం. అత్రి కూడా వచ్చాడని రాశారు, మీరు చూడండి ఈసారి భాగవతం ఇంటికి వెళ్ళగాని. ఇటువంటి వాళ్ళు వచ్చారు, మీరంతా నన్ను తరింపజేయడానికి వచ్చారు, నేను ఇక కొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే ముందు ఏమి చేస్తే మోక్షం పొందొచ్చో చెప్పండి అనగానే ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారట. కానీ కావాలనే వాళ్ళు చెప్పవలసింది చెప్పలేదు, ఎందుకంటే చెప్పేవాడు ఇంకోడు ఉన్నాడు గనక. అందుకే ఎవరొచ్చినా నారాయణ అనుకోని ఒకడన్నాడు, శివశివానమని ఒకడన్నాడు, అభిషేకం చేయమని ఒకడన్నాడు, దానం చేయమని ఒకడన్నాడు, అన్నీ మానేసి కళ్ళు మూసుకు జపం చేయమన్నాడు ఒకడు, శ్వాస మీద ధ్యాస చాలన్నాడు ఇంకో బట్టతలైన. లేదా ఎవరి దారిని వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కోడు చెప్పుకొచ్చారు, వాళ్ళకు తోచిన వాళ్ళు చెప్పారు. అన్నీ విని కూడా ఆయనకి ఇంకా సంతృప్తి కలగలేదు, ఏం చేయాలో తెలియటం లేదు గనక. సరిగ్గా ఆ సమయానికి పరమ భాగవతోత్తముడు అక్కడికి వేయించేశాడు. ఆయనను చూచిన వాళ్ళల్లా పిచ్చివాడు అనుకుంటారు కొందరు, మరికొంతమంది మహాత్ముడు అంటారు. ఎప్పుడు చూచినా 16 సంవత్సరాల వయస్సే ఉంటుంది ఆయనకి. వస్త్రము లేకుండా దిగంబరుడుగా తిరుగుతాడు. ఆ మహాత్ముడి యొక్క పవిత్రతను చూచి మోక్షకాంత వరిస్తుంది. ఇక అంజకాంతలు వరించడం పెద్ద గొప్ప ఏమిటి అన్నారు భాగవతంలో. అటువంటి మహాత్ముడు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశమంతా తీర్థయాత్రగా మారిపోతుంది. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుని గారాల పట్టి అవధూత సుఖయోగీంద్రుడు అక్కడికి అడుగుపెట్టాడు. ఆయన ఇలా పక్కకు చూస్తుంటే కలిపురుషుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన ప్రేమగా ఎవరికేసినా చూస్తే అవతల వాడికి ఆ క్షణమే మోక్షం వస్తుంది. ఆయన చెయ్యెత్తాడంటే ఆ చేతి నుంచి ప్రసరించే కిరణముల సమూహంతో దోషాలన్నీ తొలగిపోతాయి. ఆయన ఎక్కడ ఒక్క క్షణం కూడా ఉండడు. సాధారణంగా ఎక్కడైనా ఎక్కువసేపు ఉన్నాడు అంటే అది ఎంతసేపో తెలుసా? ఆవు పాలు పితికే సమయం ఎంతో అంతట గోదోహన మాత్రకాలంబు అన్నారు. ఆవు పాలు పెతకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు మాత్రమే ఎక్కడైనా ఉంటాడు, అంతకు మించి ఎక్కడ ఉండడు. ఆయన ఆ మాత్రం సేపు ఎక్కడైనా ఉంటే ఆ స్థలం గంగానదీ ప్రవాహ తీర్థయాత్ర స్థలం కంటే గొప్ప స్థలం అయిపోతుంది. ఆయన అడుగు పెడితే ఆ స్థలం పవిత్ర తీర్థం అవుతుంది. అంతటి మహాత్ముడు. అటువంటి వాడు అక్కడికి రాగానే నారదుడు మొదలుకొని అక్కడున్న ఋషులు లేచి నిలబడ్డారు. ఈ మాట వినగానే, ఈ చదవగానే నా శరీరం చాలాసార్లు కగురుపాటుకు గురయ్యేది. ఎందుకంటే అక్కడున్నవాడు నారదుడట, మరో పక్కన ఇందాక చెప్పానుగా వశిష్ఠాది ఋషులు, ఆ వశిష్ఠుడు ఈయనకి ఎక్కడో ముత్తాతకి తాత. అంతటి గొప్పవాళ్ళు ఈ కుర్రాడు వస్తే లేచి నిలబడ్డం ఏమిటి అంటే అవధూతకి ఉన్న విలువ, సుకుడికి ఉన్న విలువ. ముత్తాతలు, తాతలు, ఋషులు, బ్రహ్మణ్యులు, జ్ఞానులు అందరూ కూడా ఆయనలో ఉన్న పవిత్రతకి, వయస్సుకి సంబంధం ఉందండి గురువు గారికి, లేచి నిలబడ్డారు, నమస్కరించారు, స్వాగతం చెప్పారు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. ఆహా, ఎటువంటి వాడు! ఇంత పెద్ద జ్ఞానుల చేత కూడా గౌరవం అందుకుంటున్నాడంటే, పోనీ ఆయన ఏమైనా గౌరవం కోరుకుంటున్నాడా? కోరుకుంటే వస్తుంది అది, రమ్మంటే. నేను లేచి నిలబడమంటే నిలబడతారండి ఎవరన్నా? వారుడు మనస్సులో భక్తితో లేచి నిలబడాలి తప్ప. అందుకే ఆ మహాత్ముడు సుకుడు అడుగుపెట్టిన స్థలం అంత గొప్పదవుతుంది అని చెప్పారు. అటువంటి వాడికి స్వాగతం చెప్పగానే ఆయన చేతులు అలా జోడించి ఎంతో వినయంగా నమస్కరించాడు. ప్రతి నిమిషము ఆయన కళ్ళెత్తాడంటే పరబ్రహ్మం కనబడుతుంది, కళ్ళు మూస్తే పరబ్రహ్మమును పొందుతాడు. ఆయన మాట్లాడితే అందులోంచి పరబ్రహ్మకి సంబంధించిన వార్తే వస్తుంది. ఎంతెందుకు అనుక్షణం బ్రహ్మానందం పొందే పరమ భాగవతోత్తముడు. అసలు శరీరం కాదటది, మనకి వల్లే మట్టితోటో ఇంకో దానితోటో తయారైన మృణమయ శరీరం కాదు, పాంచభౌతిక శరీరం కాదు, అది సంపూర్ణ భాగవత శరీరం. అటువంటి భాగవత శరీరుడైన సుఖయోగేంద్రుడు అవధూతను చూచి పొంగిపోయి పరీక్షిత్తు నా జన్మ ధన్యమైంది, వాడెవడో శాపం పెట్టాడనుకున్నాను, శాపం కాదయ్యా నాకు ఒక మహావరము, లేకపోతే నువ్వేమిటి నా దగ్గరికి రావడం ఏమిటి, ఎక్కడా క్షణకాలం నిలబడని మహాత్ముడివి, నన్ను తరింపజేయడానికి అడుగు పెట్టామని కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు సౌనకాదులు అడిగారు, ఎక్కడా ఉండని ఆయన ఇక్కడ ఎలా ఉండిపోయాడు 7 రోజులు అని అడిగారు. వాళ్ళకు అనుమానం వచ్చింది, ఆయన చాలా గొప్పవాడని ఇదివరకు నువ్వే చెప్పావు, ఆయన ఎంత గొప్పవాడో సూతుడు సౌనకాదులకి చెప్పాడు. ఒకప్పుడు పరమ భాగవతోత్తముడైన ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేశాడు, శరీరం విడిచిపెట్టే ముందు అశ్వమేధయాగం చేశాడు. ఆయన అశ్వమేధయాగంలో 10,000 మందికి ఒకే వరుసలో అన్నం పెట్టేవాడు, 10,000 మందిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి ధర్మరాజు గారు యజ్ఞ సమయంలో రోజు అన్నం పెట్టేవట. దాన్ని బట్టి ఎంత స్థలం ఉండాలో ఆలోచించండి. ఒక 10,000 మంది, 100 మంది కూర్చోవాలంటేనే హాలు సరిపోదు. అటువంటిది 10,000 మంది ఒక పంక్తిలో కూర్చుంటే వాళ్ళకి వడ్డన చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ ఒకేసారి వడ్డిస్తే అందరూ ఒకేసారి భోజనాన్ని కూర్చుని ఒకేసారి లేచేవారండి. పూర్వం ఇప్పటికి మళ్ళీనా ఆకులు వేసింది వేసినట్టు నాకేయడమే, ఇదేం భోజనాలు, దరిద్ర భోజనాలు అంటారు, చండాల భోజనం అది, నీచ భోజనం అంటారు. నేను అలా ధర్మశాస్త్రాలు చెప్పాయి. అందరికీ వడ్డించేదాకా పంక్తిలో వాళ్ళంతా ఆగి గోవింద అని ఒక్కసారి స్మరణ చేసి అప్పుడు తినాలి. అంతేగాని ఆ చివరి వడ్డించి చివరికి వచ్చేలో వాడు తినేసి ఆకు ముడిచేసి పోవడమే. ఏమిటో మరి కలికాలం ఏం ఎలా వచ్చిందో తెలియదు ఈ పాపపు లక్షణం. కానీ ఆ రోజుల్లో అందరికీ వడ్డించాక అప్పుడు ప్రార్థన చేసి ఆపోసినెత్తి అన్నం తినేవారు. ఆ చివరివాడు ఈ చివరివాడు ఒకేసారి మొదలుపెట్టి ఒకేసారి ఆపాలి, అందరూ ఆఖరిని గోవింద అని లేవాలి. అలా లేచి లేవగానే ఈ 10,000 మంది అప్పుడు ఒకసారి ఒక గంట తంగను కొట్టేవారట. అంటే గంట మోగిందంటే అర్థం ఏంటనమాట, 10,000 మంది ఒక్కసారి భోజనం చేసి లేచి చేతులు కడుక్కోవడానికి వెడుతున్నారు. అలాంటి గంట ఒక రోజున గణగణగణగణగణ తనంతట తానే మోగడం మొదలెట్టింది, ఎవరు మోయించకుండా గంట మోగుతోంది. పైగా ధర్మరాజు గారికి అనుమానం వచ్చి 10,000 మంది తింటే ఒక్కసారే టింగు మనాలి, ఈ గంట టింగు 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 టింగ్ అని తనంత తాను మోగుతోంది, కారణం ఏమిటని వస్తే ఆ గంట ఆకాశంలో వేళ్లాడుతున్న గంట ఎవరూ కొట్టకుండా మోగుతోంది. పోని ఎవరూ కొట్టకుండా దాన్ని ఆపుదామంటే ఆపిన ఆగట్లా. దాంతో ధర్మరాజుకు అనుమానం వచ్చింది, కృష్ణ ఇదేం విచిత్రం, ఈ గంట తన ఎంత తాను మోగుతోంది, ఆపితే కూడా ఆకుండా గణగణలాడుతోంది, 10,000 మంది భోంచేస్తే మాత్రమే కదా ఈ గంట మోగాలి, మరి ఎందుకు మోగుతోంది అంటే, అప్పుడు కృష్ణుడు పకపకానవి, కొన్ని కోట్ల మంది మహానుభావులు ఇక్కడ భోంచేశారు అందుకే గంట మోగుతోంది అన్నట్ట. ఈయనకి మతిపోయింది, అంతమంది ఎక్కడ తిన్నారయ్యా, తిన్నది 10,000 మందే కదా అన్నాడు ఆయన. నీ కంటికి కనపడర్లే, ఇలా రా అని కృష్ణుడు ధర్మరాజుని తీసుకొచ్చాడు ఓ చోటకి. అక్కడ అన్నం వండి గంజి వారుస్తున్నారు వంట వాళ్ళు. గంజి వార్చడానికి వాళ్ళు ఏం చేశారు, పెద్ద గొయ్యోటి తవ్వి ఆ గొయ్యి మీద వెదురుకర్రలు పెట్టి ఆ వెదురుకర్రల మీద గంప పెట్టి అన్నం దాని మీద పోసేవారట. పోస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ వెదురు గంప మీద అన్నం పడిపోయి గంజి కింద గుంటలోకి వెళ్ళిపోతుంది, పై అన్నమేమో వేరే గంగాళాల్లోకి తీసేవారు. అలా పూర్వం గంజి వార్చేవారు. పూర్వం గంజి వార్చడం ఒకటి ఉండేదిలేండి, కుక్కర్లు కొయ్యి కొయ్యి అంటే తీసేవారు కాదు. ఇప్పుడు ఆ గంజి గుంటలో పడిందిట, ఆ గుంటలోకి ఒక పురుషుడు వచ్చాడు, ఆయనకి 16 ఏళ్ళు ఉంటాయి. ఆ గంజి గుంట దగ్గరకు వచ్చి ఆ వేడి వేడి గంజి ఒక గుప్పెడు తీసుకుని ఇలా తాగేట. ఆయన గుప్పెడు గంజి తాగితే ఈ గంట ఇలా మోగుతోంది. ఇప్పుడు అర్థమైందా, ఆయనే సుఖయోగీంద్రుడు. ధర్మరాజు పెట్టిన అన్నం కూడా తినలేదు, ఆ అన్నం పెట్టడం కోసం గంజి వారిస్తే ఆ గంజిలో ఒక గుప్పెడు ఆయన తాగితే ఆ గుప్పెడుకి ఈ గంట ఇంత మోగింది అంటే అర్థం ఏమిటనమాట, ఆయనొక్కడు ఇంత గుప్పెడు గంజి తాగితే కొన్ని కోట్ల మంది అన్నం తిన్న పుణ్యం వచ్చింది ధర్మరాజుకి. అందుకే కొన్ని కోట్ల మంది లెక్కలేనంత మంది అన్నం తింటే వచ్చి మోగేటటువంటి గంట మోగినట్టు మోగింది అనమాట అది. ఆ గంట మోగిందంటే అన్ని కోట్ల మంది తిన్నట్టే, తిన్నది ఒక్కడే. ఒక్కడికి అన్నం పెడితే అంతమందికి అన్నం పెట్టిన పుణ్యం వచ్చింది, పోని అన్నం కూడా కదా గంజి. అది ఆయన మహిమ. అటువంటి మహానుభావుడు అసలు ఎక్కడికి వెళ్ళడు. ఏదో అతి కష్టం మీద ఆనాడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు గారిని అనుగ్రహించాడు. ఇంతకీ ధర్మరాజుని ఎందుకు అనుగ్రహించాడు అంటే ధర్మరాజు గారి ధర్మం, ధర్మరాజు ధర్మానికి మెచ్చుకుని కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడున్నప్పుడు ధర్మరాజును అనుగ్రహిద్దాం, ఆ అన్నం నేను తిందాం, కృష్ణుడి యొక్క స్పర్శకి దృష్టికి నోచుకున్న అన్నం తింటే నేను తరిస్తాను, నా అన్నం తినడం వల్ల, నేను అన్నం తినడం వల్ల ధర్మరాజు తరిస్తాడని ఉపకారం చేయడానికి వచ్చాడు శుకుడు. అటువంటి శుకుడు 7 రోజులు ఎలా ఉండగలిగాడు గంగానదీ తీరంలో, అసలు పరీక్షిత్కి ఏం చెప్పాడు, ఆ విశేషాలన్నీ వివరించమని సౌనకాదులు అడిగారు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరే చెప్పారు కదా నా కథని, పరమ భాగవతోత్తముడైన అవ్యాజ కరుణామూర్తి, ఏ సాంగత్యం లేనివాడు, తండ్రిని తల్లిని అన్నిటినీ విడిచిపెట్టి తపస్సు చేసుకున్న అవధూత, ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మని చూసేవాడు అటువంటి సుగుడు, కేవలము పరీక్షిత్ యొక్క వైరాగ్యం, అతనికి భాగవతం వినాలనే కోరిక ఉందని తెలుసుకుని, పరీక్షిత్ భాగవతోత్తముడని తెలుసుకుని అతనికి పురాణం చెప్పడానికి అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడ ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండడుగా, కానీ భాగవత కథలు అడిగితే మాత్రం ఉంటాడట. ఆయన బలహీనత అది. సుకుణ్ణి మన దగ్గర అట్టే పెట్టాలంటే ఏం చేయాలి, భాగవతం అడగాలి. ఇంకా ప్రశ్నిస్తే కథలు చెబుతాడు, కథలు చెప్పడానికి ఉంటాడు, అడగకపోతే ఉండడు. ఆయన ఒక్క సుకుడే కాదు, ఈ అభినవ సుకుడికి కూడా అదే లక్షణం. భాగవతం కోసం 40 రోజులు ఉన్నాను కానీ, లేకపోతే భోజనం కోసం, ఆ మాత్రం భోజనం నాకు ఇంటి దగ్గర దొరుకుతుంది. మీరు ఎంతో ప్రేమగా చూస్తారు, అందులో సందేహాలే, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. హరిప్రసాద్ గారు చూసినట్టుగా పౌరాణికుల్ని ఇంకోడెవడో చూశాడంటే నేను ఒప్పుకోను. అంత స్టేట్మెంట్ నేను ఇచ్చానంటే ఆలోచించండి. కానీ అయినా కేవలం ఎంత భక్తితో చూసినా భోజనము కోసం మరో భోగం కోసం ఉండరు కదా. భాగవతం యొక్క మహిమ అటువంటిది, భాగవతం అటువంటిది. ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఏ కోరిక లేని జ్ఞానులు, ఏ అపేక్ష లేని వాళ్ళు నారాయణ చరిత్ర ఎందుకు వింటారు, నారాయణ స్మరణ ఎందుకు చేస్తారు, ఆత్మలో తమంత తాము సాధన చేసి బ్రహ్మానందం పొందేవాళ్ళు ఎందుకు హరిభజన చేస్తారంటే, హరిభజనలో అంత మహిమ ఉన్నది కనుక. నారాయణ భజన చేసేవాడికి కోరికలుండవు, జ్ఞానం పెరుగుతుంది, ఆత్మానందం పెరుగుతుంది, నారాయణ స్మరణ, నారాయణ కథ అటువంటివి. అందుకే సుకుడు కూడా నారాయణుడు వెంటబడ్డాడు, అన్నిటికీ అతీతుడై కూడా. అటువంటి సుకుడు ఇప్పుడు పరీక్షిత్ యొక్క గౌరవాన్ని స్వీకరించి, పరీక్షిత్ ఆయన కాళ్ళు కడిగాడు, పాదాల మీద పువ్వులు పెట్టాడు, మెడలో తులసీమాల వేశాడు, దర్భాసనమిచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ చూసావా నేను మరణావస్థలో ఉన్నాను, ఈ మహాత్ములంతా ఉద్ధరించడానికి వచ్చారు, ఆ సమయంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు పంపినట్టుగా నువ్వు వచ్చావు, ఇంకా నాకున్నది 7 రోజులే, 7 రోజుల్లో మరణించబోతున్నాను, ఈ మరణం నాకేం బెంగలేదు, కానీ పునర్జన్మ లేకుండా శాశ్వత మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి, సమయం తక్కువ ఉంది కదా అంటే, అప్పుడు సుకుడేమన్నాడో తెలుసా, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నీకు మాత్రమే నీ మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసు, శాపం వల్ల ఖచ్చితంగా 7వ రోజు కానీ మోక్షం రాదు నీకు, అంటే చావు రాదు నీకు, శృంగి శాపం వల్ల నేటికి సప్తాహమునకు కానీ మోక్షం మరణం రాదు. కానీ ఇక్కడున్న జనాల్లో ఎవరికైనా తెలిసేవాడుగు వాళ్ళకి ఏ క్షణంలో మృత్యు వస్తుందో, మనం కూడా ఆలోచిద్దాం ఒకసారి. శాపం వల్ల గ్యారంటీగా ఆయనకి 7 రోజులు గ్యారంటీ కార్డు ఒకటి ఉంది, కానీ మనకో అనుకోవడానికి మనం 100 ఏళ్ళు ఉంటామని ఎల్ఐసి చేయించుకుంటున్నాం, కానీ మనకి ఏ క్షణంలో ఏం వస్తుందో మనకే తెలియదు. ఆలోచించండి, ఒక క్షణకాలంలో ఎవరికైనా గ్యారంటీ కార్డు ఉందా? నాకు చాలా కాలం క్రితం ఒక సంఘటన జరిగింది. మా అన్నయ్య గారు ఓ పిచ్చ ఫ్యాన్ ఒకటి కొన్నారు, 14 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాట. ఆ ఫ్యాన్ కొన్నవా మర్నాడే మళ్ళీ ఆ షాప్కి వెడితే అసలు ఆ కంపెనీయే లేదు, ఫ్యాన్ కంపెనీ ఎత్తేసాడు, ఇంకెందుకు గ్యారంటీ కార్డు. అలా ఉంటాయి మన జీవితాలు. కానీ పరీక్ష నరేంద్ర, నువ్వు మాత్రం ఖచ్చితంగా 7 రోజులు బతుకుతావు, ఇంకెవ్వరికీ లేని ఒక నమ్మకం నీకున్నది, శాపం వల్ల బతుకుతావు, నీకు మరణ వార్త తెలిసింది, అప్పటిదాకా నిన్ను మృత్యు ఏం చేయలేదు, అది నీకు చాలా ఎక్కువ కాలం. 7 రోజులు ఏంటయ్యా, 2 ఘడియల్లో మోక్షం పొందొచ్చు అన్నాడు ఆయన. పూర్వం కట్టవాంగుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వీరుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఓసారి దేవదానవులకి మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రాక్షసులు మమ్మల్ని ఓడించారు, రాక్షసుల్ని జయించి విజయం పొందాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు బ్రహ్మని. అప్పుడు ఆయన అన్నాడు, కట్టవాంగుడు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎవరి వేపు యుద్ధంలో పాల్గొంటే వారికి విజయం వస్తుంది. ఇక్ష్వాకు వంశస్థుడు ఆ కట్టవాంగుడి బతిమాలి మీ వేపుకు తెచ్చుకున్నారంటే మీకు విజయం తథ్యం, రాక్షసులు ఓడిపోతారు అన్నాడు బ్రహ్మ. వెంటనే దేవతలు పరుగు పరుగున భూలోకానికి వచ్చి కట్టవాంగుడి బతిమాలారు. ఆయన ఇంద్రుడి యొక్క రథం ఎక్కి ఇంద్రుడికి సాయంగా యుద్ధానికి వెళ్ళి రాక్షసుల్ని చీల్చి చెండాడాడు. విజయం వచ్చింది దేవతలకి. అప్పుడు దేవతలు మెచ్చుకుని, నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు మోక్షం ఇవ్వగలరా అన్నాడు. మేము మోక్షం ఇవ్వలేము, పిచ్చి కోరికలు తెచ్చగలం కానీ మోక్షం మేమెక్కడిస్తాం, విష్ణువు తప్ప అన్నారు. అయితే నా ఆయువు ఎంత అన్నాడు ఆయన. నీకు రెండే రెండు ఘడియలు, ఇంకా రెండు ఘడియల్లో నువ్వు చచ్చిపోతున్నావు అన్నారట. ఓహో, అయితే వెంటనే విమానం ఇవ్వండి అని దివ్య విమానంలో ఆయన తన రాజ్యానికి వచ్చేసి అయోధ్యా సింహాసనాన్ని కొడుక్కి పట్టాభిషేకం చేసి తన సంపదలన్నీ దానం చేసి వెంటనే కృష్ణ గోవింద ముకుంద ముకుంద కృష్ణ అని ధ్యానం చేశాడు. ఆ కృష్ణ స్మరణ చేయటం వల్ల, కృష్ణ కథ వినడం వల్ల వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది. విమానం ఎక్కి కట్వాంగ మహారాజు వైకుంఠానికి పోయాడు. రెండు గడియలలో వాసుదేవ స్మరణ చేసి మోక్షం వాడు పొందితే 7 రోజుల్లో నువ్వు మోక్షం పొందవటయ్యా, భాగవతం వింటే. కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, భాగవతం విను బాగవుతావు అన్నాడు ఆయన. నిజంగా భాగవతం గొప్పదది. 10 సార్లు భాగవతం 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 బాగవుతాం, ఆ శబ్దం పలగ్గా బాగవుతాం, అంత గొప్ప శక్తి ఉన్నది అనగానే ఆయన చాలా సంతోషించాడు. అద్భుతంగా భాగవత గాథని సుఖుని ద్వారా విన్నాడు. ఆ విశేషాలన్నీ రేపు 5వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. మళ్ళీ రేపు సాయంత్రం కరెక్ట్గా 6:20 కల్లా వచ్చేస్తే మనం ప్రార్థన చేసుకుని పైన కూర్చుని కృష్ణాష్టకం చెప్పుకుని మళ్ళీ కథ కొనసాగించుకుందాం. వీలున్నప్పుడల్లా 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా వినండి, ఎందుకంటే 40 రోజుల్లో సంపూర్ణంగా సాధ్యమైనంత వరకు అందించాలని నా కోరిక. మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.